తయారు చేసిన పెరుగు పట్టుకొచ్చారు, ఆ ఆవు వెన్న పట్టుకొచ్చారు, వెన్న తీసుకొచ్చారు, ఇంకా రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కస్తూరి పట్టుకొచ్చారు, జవ్వాది పట్టుకొచ్చారు, పన్నీరు పట్టుకొచ్చారు. ఫలాలు సృష్టిలో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో అన్ని ఫలాల నుంచి జలాలు తీశారు, నారికళాల జలాలు తీశారు. అలా సమస్త ద్రవ్యాలతో 326 దినుసులతో అర్చన చేశారట. ఆనాడికి ఆయనకు అభిషేకం చేశారట. ఆ అభిషేకం చూడటానికి సమస్త దేవతలు అక్కడికి అడుగు పెట్టారట. జన్మ సరిపోదన్నారు. లక్ష్మీదేవి కూడా చూచి పులకించిపోయిందట. సరస్వతీదేవి వచ్చి వీణావాద్యం చేసి ఈ అభిషేకం మళ్ళీ భవిష్యత్తులో మానవమత్తుడు ఎవడన్నా చేయగలడా అనుకున్నదట. అంత బ్రహ్మానందం కలిగించేసింది దివ్యమైనటువంటి అభిషేకం అక్కడ ఆ పూట జరిగింది. తదనంతరం చంద్రుడు ఆ స్వామికి అలా మొకుటం దగ్గర వంచి నమస్కారం చేస్తూ ఉంటే స్వామి అందులోంచి బయటకు ప్రత్యక్షం అయ్యాడు. నాయన, నీవు నన్ను ప్రతిష్ఠించావు గనక ఈనాటి నుంచి నేను నీ పేరు మీదుగా సోమనాథుడు అని పిలువబడతా. అదే సోమనాథలింగం. ఇప్పుడు సౌరాష్ట్రంలో సోమనాథం అంటే అదనమాట. సోమనాథుడు అని పిలువబడతాను, సోమేశ్వరుడు అని పిలువబడతాను. నిన్ను అర్ధచంద్రాకారంలో శిరస్సు మీద ధరిస్తున్నాను, నీ రోగం తగ్గించేస్తాను వెంటనే. ఈ రోగాన్ని ఎలా మారుస్తున్నానంటే ఒకేసారి శాపం పూర్తిగా మార్చడం న్యాయం కాదు. కృష్ణపక్షం శుక్లపక్షం అని రెండు పక్షాలు చేస్తా. కృష్ణపక్షంలో నీ క్షయ అలా క్షీణించిపోతావు, మళ్ళీ శుక్లపక్షంలో అలా బలంగా ఉంటావు. ఈ విధంగా వృద్ధి క్షయం నీకు కలుగుతాయి. దీనివల్ల విపరీతమైన ఔషధాలు పెరగవు, అలాగని ఔషధాలు పెరుగుతాయి. రెండూ ఉంటాయి. అతిగా పెరగవు, ఉండవలసిన స్థాయిలో పెరుగుతాయి. ఈ పని చేస్తున్నాను, మీ మామగారు ఇచ్చిన శాపాన్ని పాడి చేసేసాననే అపకీర్తి రాదు నాకు అని ఈ విధంగా చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పాటు చేసి శిరస్సు రెక్కించుకున్నాడు. కలియుగాంతం వరకు కూడా ఇక్కడ ఉండమన్నట్ట చంద్రుడు. ఆయన వెంటనే వెళ్ళిపోబోయాడు అక్కడి నుంచి. బాబు కష్టపడి ప్రతిష్ట చేశా, దేవతలు కూడా వచ్చి చర్చించారు, నువ్వేమో టక్కున మాయమైపోతేలాగా. అందువల్ల ఇక్కడ కలియుగాంతం వరకు ఉండమన్నట్ట. యుగాంతం వరకు ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన. చంద్రుడు ఆ విధంగా ప్రతిష్ట చేసిన ఆయన క్షయరోగం తగ్గించడం కోసం అక్కడే ఉన్నట్ట. ఆ తదనంతరం స్వామి పాదాలకు నమస్కరించి చంద్రుడు అన్నాడు, దారిద్ర్య బాధ, రోగ బాధ, ఈ రెండు బాధలను ఉపశమనం చేయడానికి నువ్వు ఇక్కడుండు. ఏ ప్రజలు నిన్ను స్పృశించి దారిద్ర్యము రోగములు తొలగించమని కోరుతారో వారికి తొలగించు, భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళకి అని కోరితే ఆయన అలాగే మాట ఇచ్చాట. అక్కడి నుంచి చంద్రరాజులు అదృశ్యమైపోయి తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఈ విధంగా ఒక్క భార్యను నిర్లక్ష్యం చేసి ఇంత కథకు మూలకారకుడు అయ్యాట చంద్రుడు. అందుకే పొరపాటును కూడా జ్ఞాని అయినవాడు భార్యని తన్ని తరిమేయుడు, నిర్లక్ష్యం చెయ్యడు అని పెద్దలు అంటారు. తదనంతరం దక్షుడు ఇంకా తన సంతానాన్ని చేస్తున్నాడు, వృద్ధి చేస్తున్నాడు. అనగా ఈ వింటున్న మైత్రేయుడికి అనుమానం వచ్చింది. ఏమయ్యా, దక్షుడేమో ఒకప్పుడు బ్రహ్మ యొక్క వేలు నుంచి పుట్టాడన్నో, తర్వాత సరే సరే ఈ ప్రచేతస్సుల వల్ల జన్మించాడన్నో, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా జన్మిస్తాడు, జన్మించిన వాడే మళ్ళీ పునర్జన్మ పొందాడన్నావు, కానీ చంద్రుడి కుమార్తె మారిష, ఈ మారిషని ప్రచేతస్సులు పెళ్లి చేసుకున్నారు, ఆ ప్రచేతస్సులకి మారిషకి జన్మించిన వాడు దక్షుడు, మళ్ళీ ఆ దక్షుడి కుమార్తెలు 27 ఈయన పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి ఈ వరసలో ఏదో తేడా కనపడుతుంది కదా, నా హృదయంలో ఇదో సందేహం అన్నట్ట. భలేవాడివయ్యా, మహానుభావులు తపశ్శాలులకు వాయువీ వరసలు పెట్టి వాళ్ళకి చంద్రుడు నిజమే, చంద్రుడికి మనుమడు అవుతాడు దక్షుడు. చంద్రుడి కుమార్తె మారిషని ప్రచేతస్సులు పెళ్లి చేసుకోవడం వల్ల తన కుమార్తెకు కొడుకు దక్షుడు అతని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటే సరాసరి పుత్రులు కాదు, వాళ్ళ కిరణాలు, వాళ్ళ తపశ్శాలులు ఈ సృష్టిలో సమస్తము దైవస్వరూపమే. అలా దైవస్వరూపంగా ప్రతి వ్యక్తిని భావిస్తే ఈ వాయు వరసలకు ఇబ్బంది వస్తుంది. ఇది మామూలు మానవుల యొక్క దృష్టితో ఆలోచిస్తున్నావు, అసలు ఇందులో సందేహం అక్కర్లా. ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యో భూతేషు సర్వదా ఋషయోత్ర నముహ్యంతి ఏ చాన్యే దివ్య చక్షుష. ప్రాణులకు ఉత్పత్తి నాశనము ఒక ప్రవాహం. గంగానది వెళ్ళి సముద్రంలో కలుస్తోంది, మళ్ళీ సముద్ర జలం కాస్త ఆకాశంలో మేఘమవుతోంది, మేఘం మళ్ళీ వర్షిస్తోంది, అది నది అవుతోంది, మళ్ళీ నది వెళ్ళి సముద్రంలో కలుస్తోంది. ఏది వరుస? అలాగే చంద్రుడు, భగవంతుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే దివ్య చక్షువులు, వాళ్ళు ఋషులు, వాళ్ళు మామూలు మానవుల సంబంధం కలిగి ఉండరు. అటువంటి వాళ్ళను గురించి జ్ఞానం కలిగిన పురుషుడు మోహము చెందడు. పరమేశ్వరుడు కానిది ఈ సృష్టిలో మరొకటి లేదు గనుక, కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. నువ్వు యుగే యుగే భవత్యేతే దక్షాద్య ముని సత్తమ, ఈ దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రతి యుగంలోనూ పుడుతూ ఉంటారు. ఈ దక్షుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా పుట్టాడు, సతీదేవి ఒక్కొక్క రకంగా పుట్టింది, అలాగే సృష్టిలో భూమి కూడా అనేక పర్యాయాలు ఆవిర్భవించింది. ఒకప్పుడు మధుకైటుముల తల వల్ల భూమి ఆవిర్భవించింది మెదళ్ళ తుక్కుని, ఒకప్పుడు పాతాళం నుంచి ఉద్భవించింది, ఒకప్పుడు విష్ణువు యొక్క వక్షస్థలం నుంచి ఉద్భవిస్తుంది. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో భూమి యొక్క ఆవిర్భవణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో కానిష్ఠ్యం ఎవడు చిన్నవాడు, జ్యేష్ఠం ఎవడు పెద్దవాడు, అప్యేషాం పూర్వన్నాభూద్ధిదోత్తమ, ఇది రొటేషన్ అవుతూ ఉంటుంది కనుక వాళ్లే పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు కనుక, వీడు పెద్ద, దక్షుడు పెద్ద, చంద్రుడు పెద్ద, ఎవడు తాత, ఎవడు మనవడు, ఇవేమీ లేవు అన్నాడు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. కాబట్టి జ్యేష్ఠ కనిష్టతలకి ఒక ప్రమాణం పెట్టారట. ఏమిటా ప్రమాణం అంటే, తపయేవ గరీయోభూత్ ప్రభావశ్చైవ కారణం. తపస్సే పెద్దది, తపస్సే చిన్నది. ఎవడు ఎక్కువ తపస్సు చేస్తే వాడు పెద్దవాడు, తపస్సు తక్కువగా ఉంటే వాడు చిన్నవాడు. తపస్సు వల్ల గొప్పతనం పొందాలి తప్ప మిగతా గొప్పతనములు, పెద్దవి, వయస్సు అనే దాన్ని బట్టి మాత్రం నిర్ధారణ చేయరు దేవతల విషయంలో. ఇది మానవులకు మాత్రమే కట్టుబాటు. తదనంతరం దేవతలు, దానవులు, గంధర్వులు, సర్పములు, రాక్షసులు వీరందరి యొక్క ఉత్పత్తి విస్తారంగా చెబుతున్నా విను. స్వయంభువ భగవంతుని యొక్క వంశంలో జన్మించినటువంటి ఈ దక్షుడు ప్రజాపతి బ్రహ్మ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఉత్పన్నం చేశాడు. సర్గ యొక్క అసలు సృష్టిలో ఇంత పెద్ద విశాలమైన జనాలు, ఇన్ని రకాల జాతులు పుట్టడానికి మూలకారకుడు ఆ దక్ష ప్రజాపతి. వీరణ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ వీరణ యొక్క పుత్రిక కనుక వైరుణ్ణి అని పిలుస్తారు, ఆమెకి అసిక్ని అని పేరు. ఆవిడ ద్వారా మొత్తం పంచపుత్ర సహస్ర 5000 మంది సంతానాన్ని పొందాట దక్షుడు. ఆయన తన మహత్తపస్సు శక్తి వల్ల, ఆ 5000 మంది వల్ల ప్రజావృద్ధి జరిగింది. ఒకరోజున నారదుడు ఆ దగ్గర దక్షుడి దగ్గరికి వచ్చాట. దక్షుడికి ఆ అసిక్రి వల్ల మొట్టమొదట 5000 మంది కొడుకులు పుట్టారు. ఈ 5000 మంది కొడుకుల దగ్గరికి వచ్చాట, వాళ్ళని హర్యస్సగణము అంటారు. ఈ దక్షుడి గణాలు 5000 మంది కొడుకులు ఏకంగా వరస పెట్టి, ఏది ఇందాక చెప్పిన ఈ 10, 13, 27 తర్వాత 10 మంది కూతుళ్ళు ముందు పుట్టారు, యమధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. ఆ నెక్స్ట్ 27 బ్యాచ్ని చంద్రుడికి ఇచ్చాడు. ఆ తర్వాత పుత్ర సంతానం 5000 మంది పుట్టారట పాప. ఈ 5000 మందికి హర్యస్సులు అని పేరు. ఏమీ లేదు, ఆయన సంతానోత్పత్తి చాలా విచిత్రంగా ఉంటుంది. కంటితో ఇలా చూశాట, ఆ కంటి యొక్క కిరణాల నుంచి 5000 మంది జన్మించారట. అది మహానుభావుడు, ఆయన గొప్పతన తపశక్తి అంటారు దాని. ఆ 5000 మంది కూడా అహంకరించారు. మ్యామ్, మేము మహావీరులు అన్నారు. కనిపించిన వాడిని చావగొట్టడం మొదలెట్టారు. అందులోనూ మహాత్ములైన జ్ఞానులు కూడా బాధేయడం మొదలెట్టారట. ఒకరోజున తండ్రి అన్నాడు, ఒరే మీరు వెళ్ళి సంతానోత్పత్తి చేసి లోకాన్ని వ్యాపింపజేయండి అన్నట్ట. ఓ, దానికేముందని వీళ్ళు జనాలను వృద్ధి చేయడానికి బయలుదేరారు. ఇది నారదునికి తెలిసింది. వీళ్ళే రౌడీలు, చాలా భయంకరంగా తయారయ్యారు, అందరినీ కనిపించిన వాళ్ళని బాధేస్తున్నారు. పద్మాకర్ లాంటి ఉత్తమోత్తములు పురాణం చెబుతూ ఉంటే వాడు నడ్డు వరకు కొడితే రేపు పొద్దున పురాణం ఎవడు చెబుతాడు అని చెప్పి భయపడిపోయాడు ఆయన. నీచుల యొక్క సంతానం పెరిగితే వాళ్ళకి ఆ నీచ లక్షణాలు వస్తాయేమో అని నారదునికి అనుమానం వచ్చిందట. వెంటనే ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తాన్ దృష్ట్వా నారదో విప్ర సంవివర్ధయిషూన్ ప్రజాక సంగం యప్రియ సంవాదో దేవర్షి రిదమబ్రవీత్. పేట వేయించి కూర్చి ఆ నారద మహర్షి అక్కడికి వచ్చి, ఓ పరాక్రమవంతులారా, హర్యస్య గణాలారా, మీరు చాలా బలవంతులు, మంచి చేష్టలతో ఉన్నారు, మీరు ప్రజోత్పన్నం చేద్దామనుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంత వీరులంటే మీ పరాక్రమం దాటికి ఈ లోకంలో ఎవడూ ఆగలేకపోతున్నాడు, అందరినీ చితక్కొట్టిస్తున్నారు. మీరు ముసలాన్ని బోతున్నారు, ముక్కవాళ్ళని బోదుతున్నారు, బలవంతుల్ని బోదుతున్నారు, బక్కవాళ్ళని బోదుతున్నారు. మీ పరాక్రమానికి, మీ శక్తికి, మీ ఔద్ధత్యానికి ఈ సృష్టిలో ఒక్కడాగలేకపోతున్నాడు. లోకం అల్లకల్లోలం అయిపోతుంది. అటువంటి వీరు ప్రజావృద్ధి చేస్తే మీ వల్ల లోకం కూడా మాంచి బలవంతులైనటువంటి పిల్లల్ని పొంది సంతోషిస్తుంది. కాదని నేను అనను, కానీ నాకు లోపల ఒక బెంగ ఏంటంటే, అసలు మీరు సంతానానికంటే వాళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎలా బతకాలి అనగానే వాళ్ళు అన్నారట, ఏంటంటే ఎక్కడ బతకడం అంటే ఈ భూమండలంలో బోయిడు చెట్లు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, మిట్టలు ఉన్నాయి, ఇక్కడ బతకలేరా, సుఖంగా బతుకుతారన్నట. ఆ నారదుడు అంత తేలిగ్గా ఒప్పుకోలే. హే హర్యస్య మహావీర్యాక బాలిశా బతయూయం వై నాశ్య జానీత వై భువః అంతరోర్ధమధశ్చైవ కథం సృక్ష్యత వై ప్రజాః. ఈ భూమండలం మీద మీరు సృష్టి చేద్దాం అనుకున్నారు, అంతే కదా. మీ 5,000 మంది సృష్టి చేయాలనుకుంటే ఈ భూమండలం చాలా గొప్పది. కానీ ఒక నియమం ఉన్నది, ఒక వ్యక్తి ఒక పాఠశాలలో పాఠం చెప్పాలంటే ఆ పాఠశాల ఏమిటి, అక్కడ పిల్లలు ఎటువంటి వాళ్ళు, వివరాలన్నీ తెలుసుకున్నాకే అక్కడ పాఠం చెబుతాడు. సరాసరి వచ్చి అక్కడ మొదలు పెట్టాడు ఎవడో కూడా. అలాగే మీరు కూడా ప్రజా సృష్టి చెయ్యాలంటే ఈ భూమికి తూర్పున ఏమున్నది, ఆ చిట్ట చివర పడమర ఏమున్నది, దక్షిణం చివర దాకా ఏమున్నది, ఉత్తరం దాకా ఉన్నది, మొత్తం భూమి అంతా ఒక్కసారి తిరగాలి. ఫలానా తోట కొండ, ఫలానా తోట అడవి, ఫలానా తోట ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి. భూజ్ఞానం అంతా రావాలి. మొత్తం భూమండలం అంతా మీరేం చేస్తారు, తిరగండి ప్రపంచం, రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్. 80 రోజుల్లో కాదు, మీరు 80 నిమిషాల్లో తిరగగలరు, భూమి అంతా తిరిగిరండి. పైగా అందరూ భూమి పైనే తిరుగుతారు. ఈయన చూడండి రెచ్చగొట్టేస్తున్నాడు, మీరు మాత్రం అలా కాదు, అంతగా భూమి లోపలికి పాతాళానికి కూడా వెళ్ళండి, ఊర్ధ్వం పైకి కూడా వెళ్ళి వెతకండి, మధ్య మధ్యలో ఏముందో చూడండి, ఇవన్నీ తెలుసుకోండి. చుట్టూత సముద్రం ఉందిగా, ఆ సముద్రంలో కూడా వెళ్ళిపోయి ఏమున్నాయో తెలుసుకోండి. అప్పుడు అంత జ్ఞానం కలుగుతుంది, భూమికి సంబంధించిన భౌగోళిక పరిజ్ఞానం, సోషల్ స్టడీస్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రజల రచన చేస్తారు. అలా కాకుండా ప్రజా రచన చేద్దామంటే మిమ్మల్ని బాలిసులు, మూర్ఖులు అంటారు, అంత అది బాగుండదు. ఊర్ధ్వం తిర్యగధశ్చైవ యదా ప్రతిహతాగతిః తదాకస్మాత్ భువోనాంతం సర్వే ద్రక్ష్యత బాలిశాః. ఓ మూర్ఖులారా, మీరు అసలు ఈ భూమికి సంబంధించిన సమస్త పరిజ్ఞానము, పక్షులు జంతువులు చెట్లకి సంబంధించిన జ్ఞానం తెలుసుకోకుండా ఎలా సృష్టి చేస్తారు? మీకు పోయిన శక్తికి లోపమా? ఈ బ్రహ్మాండ భాండములో పైకి కిందకి లోపలికి ఎక్కడికైనా చొచ్చుకుపోగలిగే మహత్తరమైన తపశ్శక్తి మీకుండగా అదో పెద్ద విశేషమేమున్నది, అంతా తిరగండి. కాబట్టి ఈ భూమి అంతం చూసేయండి చివరిదాకా, అప్పుడు వచ్చి సృష్టి చెయ్యండి అనగానే వాళ్ళు ఓ ఇదేదో బాగానే ఉంది అనుకున్నారట. అవును, మన అందరికంటే గొప్పవాళ్ళం కనుక ఈ భూమి ఎక్కడెక్కడుందో చూద్దామని 5 కట్టగట్టుకుని 5,000 మందిని బయలుదేరారు. అప్పుడు వాళ్ళలో ఒకడన్నట్టు, రే అందరం ఒకే వైపుకి వెడితే ఉపయోగం ఏముందిరా, 1,000 మంది తూర్పుకి, 1,000 మంది దక్షిణానికి, 1,000 మంది పడమరకి, 1,000 మంది ఉత్తరానికి, 1,000 రూపాయలు కనిపెట్టిన వాళ్ళు వాళ్ళే ఉంటారు బహుశా, మరొక 1,000 మంది పాతాళానికి పోదాం, అన్ని వైపులకి వెడదాం అని బయలుదేరారట. సముద్రాలకి వెళ్ళారు, నదులు చూశారు, అలా తెగ తిరిగేశారట. మరి ఏం జరిగిందో, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు పాపం. తేతు తద్వచనం శ్రుత్త ప్రయాత సర్వతో దిశం అద్యాపినో నివర్తంతే సముద్రే భైవాపగా. చిట్ట చివరికి అంతా సముద్రాల దగ్గరికి వెళ్ళారు, అందరూ కలిసి కోడబులుక్కుని సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రంలోకి వెళ్ళాక ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ వాడు ఒడ్డుకు రాలేదు. వాళ్ళు అడ్రస్ లేకుండా అయిపోయారు. ఏమైంది అనేది ఎవరికి తెలియదు, పాపం వాళ్ళు రాలేదు. హర్యుస్సులు వెళ్ళిపోగానే దక్షుడికి బెంగ వచ్చేసింది, ఒకళ్ళ ఇతర 5,000 సన్స్ వాళ్ళంతా ఎగిరిపోయారు. మొత్తం సృష్టి చక్కగా సక్రమంగా సాగడానికి బ్రహ్మదేవుడు నన్ను ప్రజాపతిగా ఇక్కడ సృష్టించాడు, 5,000 మంది కుమారులు గల్లంత అయిపోయారు, తుఫాన్లోకి వెళ్ళి చిక్కుకుపోయిన మత్స్యకారుల జాడన్నా తెలుస్తున్నది కానీ వీళ్ళ జాడ తెలియడం లేదు అని చాలా బాధపడ్డాట. ఆయన తపస్సు కూడా దొరకలేదంటే వాళ్ళు ఏమయ్యారు చూడండి. మరి అది విష్ణు పురాణంలో కూడా రాయాల. వాడు మాయమైపోయారట అంతే పాపం. మరి ఎక్కడన్నా తర్వాత వస్తుందేమో చూద్దాం, ప్రస్తుతానికి లేదు. ఈ విధంగా 5000 మంది పోగానే బెంగ కలిగింది. హర్యస్వేష్వతనష్టేషు దక్ష ప్రాచేతస పునః. పాపం దక్షుడు హర్యస్సులు నష్టమైపోగానే ఆలోచించేట. చూసారా, విపరీతమైన అహంకారంతో కన్ను మిన్ను గానక పెద్దల్ని ధిక్కరించి మహానుభావులకు కష్టం కలిగిస్తే వాడు ఎంతవాడైనా నశించిపోతాడండి. అందుకే మహానుభావులకు జ్ఞానులకు కష్టం కలిగించకూడదు. ఈ 5000 మంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి చేజేతులో తమ నాశనం తాము తెచ్చుకున్నారు. ఎప్పుడూ కూడా పూజ్యులను పరమ పవిత్రుల్ని పన్నెత్తి తిట్టకూడదు. అదేం యోగమో తెలియదు కానీ అతి పరిచయం వల్ల వీళ్ళతో కూడా నిత్యం తిరగడం వల్ల వాళ్ళ మీద అవగాహన చేసే బుద్ధి వస్తుంది మనకి. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్ల పురంధ్రి చందన తరు కాష్టమింధని కురుతే. అతి పరిచయం వల్ల అవజ్ఞ చులకన ఏర్పడుతుందట. ఆహా, ఈయన మా పక్కనే ఉన్నాడు రా అనిపిస్తుందట. ఓ 4 రోజులు ఇప్పుడు మా ఇంటికి వచ్చాను అనుకోండి, ఆ పద్మాకర్ గారు నేను పక్క పక్కనే కదా ఆయనంత అనిపిస్తుంది. అంటే నేనంటే నేను కదా, సహజం ఇది. అతి పరిచయ తవజ్ఞ, అవజ్ఞ అంటే తేలిక భావం. సంతత గమనాదనాదరో భవతి. పండితుడు పశ్చాల మామూలు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, సంతత గమన సస్తమాటు వెళ్ళడం వల్ల అనాదరహ భవతి, అనాదరం వాడి మీద ఆదరభావం పోతుంది, తేలిక భావం వస్తుంది. ఆయన మా ఇంటికి అస్తమాటు వచ్చేవాడేలే పెద్ద, ఆయన కుర్చీ ఇచ్చేదేమిటి వాడి మొహం, వాడికి కాఫీ ఇచ్చేదేమిటి అనిపిస్తుంది. ఎందుకంటే వీడు అస్తమాటు వస్తున్నాడు కనుక. అస్తమాటు రావడం వల్ల తేలిక భావం ఏర్పడుతుంది. ఎలాగా అంటే, మలయే పిల్ల పురంధ్రి. మలయ పర్వతం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద భిల్ల పురంధ్రి కొండజాతి స్త్రీలు, ఎస్టీ స్త్రీలు ఉంటారట. వీళ్ళు ఏం చేస్తారు, చందన తరు కాష్టమిందని కురితే. గంధపు చెట్లు, అక్కడ అన్ని గంధం చెట్లు, ఇట మంచి గంధం చెట్లు. అమ్మ బాబు, ఒక్కొక్క మొక్క తెస్తే ఇక్కడ 10,000 - 25,000 పెట్టుకోనాలి ఒరిజినల్. అయితే మనకిచ్చేవేంటి ఆవదంకర్లు, ఆ గంధం చెట్టు పక్కన నుండి ఆవదంకర్ నట్టుకొచ్చి 1,000 రూపాయలు అమ్ముతున్నారు మనకి. అందుకే సరిగ్గా సువాసన రాదు. ఈ కలియుగంలో చూసారో లేదో, ఒక ఆయన గంధం మొక్కను పుట్టుకొచ్చిచ్చాడు. ఆ గంధం ఎంతలా తీసినా అందులో గంధం కనపడ్డా నాకు, ఆ నేతి బీరకాయలు నెయ్యిలాగా. కానీ అసలు అక్కడ ఒరిజినల్ గంధం అనమాట. అటువంటి పవిత్రమైన గంధపు చెట్లను అట ఏం చేస్తారో తెలిసేవాళ్ళు, మొక్కలు చేసి పొయ్యిలో పెట్టి బొగ్గులు చేస్తారట. వాళ్ళకి తెలియదుగా అన్ని గంధం చెట్లే, అందుకని వంట చేసుకోవడానికి ఇంధనంగా వాడతారు. ఇప్పుడు కొంచెం తగ్గేయలేండి గంధం చెట్లు, వాడు బాధేశారు బాగా. ఆ రోజుల్లో అంటే నక్సలైట్లు, ఈ వీరప్పన్ను లాంటి వాళ్ళు లేరు కనుక ఎక్కువ చెట్లు ఉండేవి. ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడూ గంధపు చెట్లలో ఉండడం వల్ల గంధపు చెట్టు విలువ తెలియక పొయ్యిలో పెట్టుకుని బొగ్గులు చేస్తారు. నిరంతర పరిచయం వల్ల ఎంత పండితుడైనా చులకనగా చూస్తామట. ఈ హర్యస్వాదులు జ్ఞానులను పీడించి ఇదిగో ఇలా భ్రష్టులు అయిపోయారు. అది చూచి దక్షుడు బాధపడి పునఃసృష్టి చెయ్యాలి అనుకున్నాడు. వైరుణ్యామతపుత్రాణం సహస్రమసృజత్ ప్రభు. ఇంతో పూర్వం దివ్యశక్తి ద్వారా సంతానం సృష్టించాడు. ఈ పట్టు మాత్రం భార్యా సంగమం ద్వారా 1,000 మంది పుత్రులను సృష్టించాడు. మొట్టమొదటిసారిగా సంగమ సృష్టి అనేది ఏర్పడింది. అప్పుడు 1,000 మంది కొడుకులు పుట్టారట. వీళ్ళకి శబలాస్యగణము అని పేరు. ఇంతకు పూర్వం వీళ్ళకి హర్యస్యాస్యగణం అని పేరు, ఇప్పుడు వీళ్ళకి శబలాస్యగణము. వీళ్ళు ఇంకా బలవంతులట. వాళ్ళంటే వాళ్ళ 5,000 మంది ఎంత బలం ఉందో ఈ 1,000 మందికి అంత బలం ఉందన్నారు. ఏకంగా ఒక్కొక్కడు 5 అంత పెట్టు అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఇంతకంటే రెచ్చిపోయారు, విజృంభించారు. ఎందుకు విజృంభించారో తెలుసా, దక్షుడు 5,000 మంది నా కొడుకులు పోయారు, అంతకంటే గొప్పవాళ్ళు కావాలనుకున్నట్టు. అంతకంటే గొప్పవాళ్ళు అంటే వాళ్ళ లక్షణాల కంటే గొప్పవాళ్ళు పుట్టారన్నమాట. అది అందుకే కోరిక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆచితూచి మాట్లాడాలి. ఓ చెట్టు మీద ఒకడు, చెట్టు కింద ఒకడు కూర్చుని విష్ణువు గురించి తపస్సు చేశారు కొంతమంది. ఓ ఇద్దరు ఉండేవారట. ఓ మర్రి చెట్టు మీద ఒకడును, మర్రి చెట్టు కింద ఒకడు కూర్చొని తపస్సు చేశారు. కొంతకాలం అయ్యాక విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు చెట్టు పైన ఉన్నవాడి దగ్గరికి ముందెళ్ళాట. గరుత్మంతుడి మీద వచ్చాడు కదా మరి, ఆ చెట్టు మీద వాడా, చెట్టు మీద వాడా, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. ఏమనుకోకండి విష్ణుమూర్తి గారు, కింద ఉన్నాడే వాడు ఏం అడిగాడో తెలుసుకోండి, దాన్ని బట్టి నేను కోరుకుంటాను అన్నట్టు వీడు. సరే, వీడు కిందకి దిగారు పాపం స్వామివారు. ఆయన యావయ్యా నువ్వేం వరం కోరుకుంటావు అన్నట్ట. ఆ పైవాడి దగ్గరికి వెళ్ళి రండి స్వామి, వాడేం కోరుకుంటాడో దాన్ని బట్టి నేను కోరుకుంటాను అన్నట్ట. చివరికి విష్ణు అన్నాడు, అక్కడి నుంచే వచ్చానరా బాబు అన్నట్ట. అదేం కాదండి, వెళ్ళి రండి. పైవాడి దగ్గరికి వెళితే కిందకి వెళ్ళమంటాడు, కిందవాడు పైకి వెళ్ళమంటాడు. చివరికి స్వామి గొళ్ళు మండింది, నేను మాయమైపోతాను జాగ్రత్త అన్నట్ట. సరే వెంటనే కిందవాడు అన్నాడు, పైవాడు ఏది కోరుకుంటే దానికి రెట్టింపు నాకు కావాలండి అన్నట్ట. వెంటనే పైవాడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా కిందవాడు రెట్టింపు కోరుకున్నాడు, నువ్వేం కోరుకుంటావు అన్నట్ట. వారి వీడికి ఎలా ఉందా అని ఒక కను తీసేయండి స్వామి నాకు అన్నట్ట. వెంటనే వాడి కిందవాడికి రెండు కళ్ళు పోయాయి. అంటే పక్కవాడికి రెండు కళ్ళు పోగొట్టడం కోసం వీడు ఒక అన్నైనా పోగొట్టుకుంటాడు తప్ప ఇంకో రకంగా కోరుకోడు. ఇది మానవుల యొక్క దుర్లక్షణం అన్నమాట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఇది సృష్టిలో రహస్యమైన విషయం. అందువల్ల ఎందుకు చెబుతానంటే, కోరేటప్పుడు ఆచితూచి కోరాలి. ఆ 5,000 మంది కంటే కూడా గొప్పవాళ్ళు, ఆ వాళ్ళ గుణాల్లో గొప్పవాళ్ళు కావాలి అంటే వాళ్ళ గుణాలు ఏమిటి? నీచ లక్షణాలు, ప్రజల్ని పీడించడం. ఆ లక్షణాల కంటే గొప్ప లక్షణాలు ఉన్నవాడు పుట్టాలనుకున్నాడు పాపమైన, తెలియక వాళ్ళ గురించి. దాంతో ఈ పుట్టిన 1,000 మంది ఇంకా నీచులు పుట్టారట, ఇంకా బలశాలను పుట్టారట, పీడించేయడం మొదలెట్టారట. ఒక ఆయన పాప మాంచి గాయకుట్ట ఇలాగా, ఆ గాయకుండా ఎత్తి మీద బాధేశారట, మళ్ళీ పళ్ళు ఓడగొట్టేశారట పాట పాడకుండా. పాపం ఇంకా నయ్యం ఉపన్యాసకుడు అక్కడ లేడు, వాడు బతికిపోయాడు. ఇలా అందరినీ పీడించేస్తూ ఉంటే చూచాడు నారదుడు, మళ్ళీ వచ్చాడు అక్కడికి. పూర్వోక్తం వచనం బ్రహ్మన్ నారదే నైవనుదిత. నారదుడు మళ్ళీ వచ్చి, మీ మొహంలో ఉంది, మీ వాళ్ళందరూ తిరిగారు, వాళ్ళు వెనక్కి రాలేదు, మీ అన్నయ్యల్ని తీసుకొచ్చిన ఘనత మీకు దక్కుతుంది, వెళ్ళి వెతుక్కు తీసుకురండి, మీ నాన్న మెచ్చుకుంటాడు. 5,000 మంది మీ అన్నగారులు వెళ్ళి ఏమయ్యారో ఎవరూ తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు వెళ్ళి వాళ్ళ జాడ పసికట్టి ఇక్కడికి తీసుకొస్తే మీకు ఎంత పేరు? అప్పుడు మీరందరూ కలిసి సృష్టి చేస్తే ఈ భూలోకంలో మంచి మంచి పరాక్రమవంతులు పుడతారు, గొప్ప గొప్ప వాళ్ళు పుడతారు, వెళ్ళి రండి అని కొంచెం పొగిడినట్టు పొగిడి వీళ్ళని మళ్ళీ రెచ్చగొట్టాట. వెంటనే వాళ్ళు అనుకున్నారట, సర్వే సమ్యగాహ మహాముని. ఈ నారదుడు నిజం చెప్పాడు, అన్నయ్యలు చచ్చిపోతే మనం వాళ్ళని పట్టించుకోకుండా సృష్టి చేయటమా? మన అన్నయ్యల్ని మనం బతికించి తెచ్చుకుంటే అసలు సృష్టి అక్కడ నుంచి ఆరంభమవుతుంది. చచ్చిన సోదరుల్ని తీసుకొచ్చామని మెచ్చుకుంటాడు మన పిచ్చి తండ్రి అనుకుని, భ్రాతృణాం పదవీం చైవ గంతవ్యానాత్ర సంశయ. అయితే ఈ నారదును చెప్పినట్లు ఏమీ సందేహం లేదు, సోదరుల్ని వెనక్కి తీసుకురావడం తప్పదు. అసలు సోదరులు ఏమయ్యారు? వాళ్ళని వెతికి తీసుకురావాలి. మనం తీసుకొచ్చి భూమి యొక్క పరిమాణం తెలుసుకుందాం, ఆ పరిమాణం తీసుకొచ్చి సృష్టి చేద్దాం అనగా దక్షుడు వచ్చి, ఒరే మీ అన్నయ్యలు ఇలాగే వెళ్ళి రాలేదురా, నా మాట వినండి, వెతక్కండిరా, ఇక్కడే ఉండి సృష్టి చేసుకుంటారా అన్నట్ట. అదేమిటి నాన్న, మేమంత పిరికి వాళ్ళమా? మాకేమీ సందేహం లేదు నారదుని యొక్క మాటల మీద, మేము ఇప్పుడే వెళ్ళి వెతుకుతాం. 5,000 మంది ఏమయ్యారో, ఏ సముద్రంలో ఏ కెరటల్లో గల్లంత అయ్యారో వాళ్ళని వెతికి పట్టుకొస్తాం. మేము వీరులం, అసలు ఈ సముద్రం మమ్మల్ని ఏం చేస్తుంది? మా కోపం వస్తే మా 1,000 మంది నోరు తెరిచి ఆమం తాగేస్తాం, థమ్సప్ తాగినంత తేలిగ్గా సముద్ర జలాలు తాగేస్తాం, మొత్తం సముద్రాన్ని పీల్చి పిప్పి చేసి వచ్చేస్తాం అన్నారట. నా మాట వినండిరా బాబు అని ఆయన ఎంత మొత్తుకున్నాడో ఆయనకి తెలుసు గొప్ప విషయం సముద్రం సంగతి. వీళ్ళు అజ్ఞానులు, తెలియదు, బయలుదేరారు. బయలుదేరి తండ్రిని లెక్క చేయలేదు. అక్కడ మొదలవుతుందిట, ఎవడు తల్లిదండ్రులను ధిక్కరించి స్వేచ్ఛావర్తనుడై తిరుగుతాడో, ఏ మూర్ఖుడు శాస్త్రానికి విరుద్ధంగా విడతాడో వాడు భ్రష్టుడై తీరుతాడు. ఈ 1,000 మంది తండ్రిని ముందు ధిక్కరించారట, బయలుదేరారు. తేపి తేనైవ మార్గేణ ప్రయాత సర్వతో ముఖం అద్యాపి న నివర్తంతే సముద్రేభ్యైవాపగాగా. వాళ్ళు 1,000 మంది కూడా అన్నగారులను వెతుక్కుంటూ అన్ని దిక్కులకి వెళ్ళి సముద్ర జలాల్లో దూరారు, ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఆ 1,000 మంది కూడా గల్లంత అయిపోయారు పాపం. ఎక్కడకు వెళ్ళారో ఏమయ్యారో ఒడ్డు కొట్టుకు రావడం కూడా లేదు, అసలు ఇక వాళ్ళ గురించి తెలియదు. అందుకే అప్పటి నుంచి భూలోకంలో ఒక శాస్త్ర ప్రమాణం పుట్టిందట. తత ప్రభృతి వై భ్రాత భ్రాతురన్వేషణే ద్విజ ప్రయాతో నశ్యతి తత తన్న కార్యం విజానత. అన్నగారు కానీ తమ్ముడు కానీ ఒక మార్గంలో వెడితే ఆ వెనక అతల తక్కిన వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళకూడదు. కనిపించకుండా అదృశ్యమైపోయినటువంటి సోదరుల్ని వెతుక్కుంటూ ఇంకో సోదరుడు వెళ్ళరాదు. అలా వెడితే వాడు నశిస్తాడు. కనిపించని సోదరుల యొక్క జాడలో వెళ్ళకూడదు అని ఒక మాట పుట్టిందిట. అసలు జ్ఞాని అన్నవాడు ఆ పని చేయకూడదు అని ఒక సామెత పుట్టింది. పాపం వీళ్ళు అలాగే సోదరులు కనపడకపోతే వెళ్ళి ఆ సోదరుల్ని వెతుక్కుంటూ భ్రష్టులై కనపడకుండా పోయారు. అప్పుడు దక్షుడికి పళ్ళు పటపట కొరికట్ట. ఎంత అన్యాయం, ఒకళ్ళ ఇద్దరా వారి బాబో, నా కడుపు తరుక్కుపోతున్నది, రగిలిపోతున్నది, గుండె మండిపోతుంది. నారద మహర్షి, ఎంత అన్యాయం చేసేసావు. మొట్టమొదట మంచి బలవంతులైన 5000 సన్స్ నాశనం చేసేసావు, నీళ్లలో వారేసావు. ఇంకో 1000 మందిని తర్వాతనే సృష్టిస్తే వాళ్ళని కూడా సముద్ర జలాల పాలు చేసావా అనుకున్నట్ట. అనుకుని తాంశ్చోపి నష్టో విజ్ఞాయ పుత్రాన్ దక్ష ప్రజాపతి క్రోధం చక్రే మహాభాగో నారదం ససశయాపచ. ఓయ్ నారద, వీళ్ళు కూడా 1000 మంది నాశనం అయిపోయారే, ఈ గుండె తరుక్కుపోతున్న దాన్ని ఎలా అదుపులో పెట్టుకోను? బాధ మామూలు బాధ ఏంటండి? కొడుకులు ఎంత నీచుడైనా కొడుకుని వదులుకోలేట తండ్రి. కాలెత్తి తండిన కొడుకు కూడా బాగుండాలనుకుంటాడు తండ్రి. అలా అనుకోకపోతే ఈ సృష్టిలో ఇంక బంధమేమున్నది? అటువంటిది ఇంత మహాపరాక్రమశాలుడైన కుమారులందరూ నశిస్తే ఇక నేను ఎలా బతుకుతాను అని దుఃఖం వచ్చేసింది. నారద, ఈనాటి నుంచి నీకు అపఖ్యాతి కలుగుగాక అని చెప్పించట. ఏమని, నిన్నంతా కలహ భోజనుడని తిరుగురుగాక. నువ్వు మంచి పనులు చేసినా నీకు చెడ్డపేరు వస్తుంది. భూలోకంలో నిన్నందరూ కలహభోజనుడు అని రాగానే అంటారు అన్నట్టు. అని చెప్పించిన ఆయనకి అది గొప్పే తెచ్చిపెట్టింది. కలహభోజనుడు అన్నా పర్వాలేదు, నారదుడు తగాదా పెడితే ఈ తగాదా వల్ల లోకంలో ఉపకారమే కానీ అపకారం జరగదని అందరికీ అర్థమైంది. ఒక్కొక్కరు శాపం పెట్టినా గొప్పే. ఒక ఆయన నన్ను శపించాడు. ఏమని, అస్తమాటు సహస్రావధానాలు లాంటి కష్టం కలుగ్గాక అని చెప్పించాడు. అదో కష్టం అంటే మరి నిజమే, బోల్డ్ పద్యాలు చెప్పడం కష్టమేగా, అది శాపం అంట, అదొక వరం. మరొక ఆయన చెప్పించాడు, నీ ఇంటూ రోజు బంగారు నాణ్యాలు కురవా అని తిట్టాట. కోపం వస్తే కొంతమంది అలా తిడతారు గొప్పవాళ్ళు. పూర్వం మన పెద్దలే బూతులు తిట్టేవారు కాదు, పాపం చాలా పవిత్రంగా తిట్టేవారు. నేను ఎరుగుదును, నీ నోట్లో పంచదార పోయా అనేది ఆవిడ కోపం వస్తే. ఇలాంటి తిట్లు తిడుతూ ఉంటారు. నీళ్లు బంగారం కాను. ఇప్పుడా మన వాళ్ళు బంగారం పోయి ఇంకేదో తిడుతున్నారు. కానీ సాధ్యమైనంత వరకు ఎందుకని ఇలా తిట్టారు అంటే దీన్ని బట్టే మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ నోటి వెంబడి మంగళము మంగళము మంగళము, ఎంత కోపం వచ్చారా శుభం తప్ప అశుభం పలకూడదట. ఎందుకని, నువ్వు కోపంతో ఇతరులకు అశుభం కావాలని తిడితే అది నీకే వస్తుంది అన్నారు. వెనకటికి ఒక ఋషి నీ ఇల్లు కూలిపోనని తిట్టాట. అవతల వాడికి రెట్టింపు మేడయింది, ఈయన ఆశ్రమం కూలిపోయింది. అప్పటి నుంచి ఆయనే చెప్పాడు, ఇతరులకు మేలు కోరుకోవాలి, వాళ్ళకి మేలు కోరుకుంటే మనకు మేలు దొరుకుతుంది, ఇతరులకు కీడు కోరుకుంటే వీడికి కీడు దొరుకుతుంది. అందువల్ల మనం పరులకు ఏది కోరుతుంటే, ఏది ఇచ్చతి, ఏది కోరుకుంటామో ఇతరులకు తత్ ప్రాప్యతి, అదే పొందుతామట. ఇతరులకు నీవు ఏది కోరితే అదే వస్తుంది. పక్కవాడికి ఒక కన్ను పోవాలంటే నీకు 2 కళ్ళు పోతాయి అని శాస్త్రం. కాబట్టి ఆయన ఏ రకంగా చెప్పించినా అది లోకానికి ఉపకారమే అయ్యింది. ఆ తరువాత ఆయన 8 మంది కూతుళ్ళని మళ్ళీ కన్నాడు. ఆ 8 మంది కూతుళ్ళని వరుసగా భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత వసువు అని ఒక కుమారుడు పుట్టాడు. ఆ వసువు అనేటటువంటి కుమారుణ్ణి స్వర్గలోకంలో ఇంద్రుడికి సేవ చేయడానికి పంపించాడు. తర్వాత 3 కుమారులు పుట్టారు, ప్రత్యోషము ప్రభాసము అనలము. ప్రత్యోషం పొద్దుటిపడి తెల్లారుజాము కిరణం ఉందే, ఆ కిరణాలకు అధిదేవత అన్నమాట. ప్రభాసము తెల్లారిన తర్వాత వచ్చే కాంతి. అనలము అగ్నిస్వరూపం అన్నమాట. ఈ 3 కుమారులు పుట్టారట దక్షుడికి. వాళ్ళు 3 పుట్టి తండ్రికి నమస్కారం చేశారు. నా అన్న మమ్మల్ని ఏం చేయమంటామంటే లోకానికి వెలుతురు నింపండి అన్నట. అప్పటి నుంచి వాళ్ళు సూర్యోదయము తర్వాత కాంతి తర్వాత మధ్యాహ్న కాంతి ఈ కాంతులతో లోకానికి ఆనందం కలగజేశారట.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యమ. దక్ష ప్రజాపతికి ముందు కొంతమంది కొడుకులు, ఆ కుమారులు హర్యస్సుగణాన్ని నారదుడు భూమండలం యొక్క విశేషాలు తెలుసుకుని తర్వాత సృష్టి చేయమనగా వారు సముద్రంలోకి వెళ్ళి కనిపించకుండా పోయారు. తదనంతరం మరొక 1000 మంది వీరులు పుట్టారు. వీళ్ళు కూడా ఎంతో పూర్వంలాగే సోదరులను వెతుక్కుంటూ వెళ్ళి తిరిగి రాకుండా సముద్ర జలాల్లో అన్వేషణ చేసి అదృశ్యమైపోయారు. అప్పటి నుంచి దేశాంతరం పట్టిపోయిన సోదరుణ్ణి వెతుక్కుంటూ మరో సోదరుడు వెళ్ళకూడదనే సామెత కూడా పుట్టింది. అప్పుడు దక్షుడికి ఆగ్రహం కలిగిందట, తన సంతానం మొత్తం అంతా ఈ విధంగా వినష్టం అయ్యాక ఇక నారదుడు కలహభోజనుడవుగాక అని శపించాడు. అలా శపించినా ఆ కలహభోజనం, ఆ బిరుదు ఉపయోగమే కలిగించింది కానీ నష్టం మాత్రం కలిగించలేదు. మహానుభావులకు ఆగ్రహం కలిగినా కూడా అది లోకోపకారం జరుగుతుంది, సామాన్యుని కోపం వాణ్ణే తెరుస్తుంది. కానీ తర్వాత దక్షుడు మళ్ళీ ప్రజావృద్ధి చేశాడు. పాపం మొత్తం మీద దక్షుడు ముందుగా 10 మంది కూతుళ్ళను యమధర్మరాజుకి ఇచ్చారని చెప్పుకున్నాం, తర్వాత 13 కూతుళ్ళను కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, 27 కూతుళ్ళను సోముడికి ఇచ్చాడు, 5000 మంది పుత్రులు, తర్వాత 1000 మంది పుత్రులు సముద్రం పాలైపోయారు వెతకడానికి వెళ్ళి. ఆ తదనంతరం మళ్ళీ 14,000 మంది కుమారుల్ని దివ్యశక్తులతో సృష్టించాడు. ఈ 14,000 మంది కుమారులకు పెళ్లి సంబంధాలు చూద్దాం అని ఆయన అనుకుంటూ ఉండగా దితి యొక్క కుమారుడు అయినటువంటి హిరణ్యాక్షుడు మొత్తం భూమండలం తీసుకువెళ్ళి పాతాళంలో తొక్కేశాట. దక్షుడికి మనుమడే అవుతాడు. కశ్యప ప్రజాపతికి ఇచ్చిన 13 భార్యల్లో ఆ 13లో పెద్దావిడ అదితి. ఈ అదితి వల్ల ఇంద్రుడు, తక్కిన విశ్వదేవతలు జన్మించారు. 2వ భార్య దితి, ఆ దితి గర్భంలో జన్మించారట మొట్టమొదటి 2 వీరులు. అందులో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, పెద్దవాడు హిరణ్యకశిపుడు, 2వాడు హిరణ్యాక్షుడు. వాడు ఈ దక్షుడు 14,000 మంది కుమారులను సృష్టించి భూమండలం మీద ప్రజావృద్ధి చెయ్యాలనుకునే సమయానికి మొత్తం పాతాళంలోకి ఈ భూమండలాన్ని తొక్కేయడంతో భూమి సముద్రంలో కలిసిపోయి ఆనాటి వరకు జరిగిన ప్రజాసృష్టి మొత్తం ధ్వంసమైపోయిందట. మళ్ళీ పునఃసృష్టి ఏర్పడవలసిన పరిస్థితి వచ్చింది, భూమి కనబడకుండా పోయింది, లోకం అంతా ఆకులమయ్యింది. దేవతల యొక్క శక్తితో పుట్టినటువంటి వాళ్ళు, యోగబలం కలిగిన వాళ్ళు మాత్రం బ్రతికారు. నీళ్లలో తిరగలిగిన వాళ్ళు, స్వర్గంలో ఉండేవాళ్ళు పరిమితంగా కొందరు మిగిలారట. అలా ఓపిక లేకుండా ఉండే దక్షుడి యొక్క కుమారులు మాత్రం 14,000 మంది మాత్రం సముద్ర జలాల పాలై చచ్చిపోయారట. అంటే చివరికి పరిస్థితి ఏమైందంటే, భూమిని ఇంత పూర్వం భగవంతుడు నారాయణుడు ఉద్ధరించడానికి ముందు ఏ స్థితి ఉన్నదో ఇంచుమించు ఆ స్థితి వచ్చిందిట. ఏదో కొందరు దేవతలు, కొందరు రాక్షసులు, ఇటువంటి వాళ్ళు తక్క తక్కిన వాళ్ళంతా సముద్రంలో ఈ భూమితో పాటు కలిసిపోయారు. అప్పుడు ఆక్రోశించారట దేవతలు, సప్త ఋషులు, ఇంకా విశ్వే దేవతలు వీళ్ళంతా గొల్లును గోలబెట్టేశారు. దాంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, భూమండలం అంతా సముద్రం పాలైపోయింది, దితి 2వ కుమారుడు హిరణ్యాక్షుడు అత్యంత పవిత్రమై లోకాన్నంతటినీ ఉద్ధరించవలసిన భూమండలాన్ని ఒక్కసారి పాతాళానికి గెంటేశాడు, సముద్ర జలాల్లో కలిపేశాడు, అంతటితో ప్రజా నాశనం జరిగింది, నీ సృష్టి అంతా మళ్ళీ మొదటికి వచ్చింది, ప్రజాపతులైనటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు. దక్షుడు మాట్లాడుకూరుకున్నట్ట. ఎందుకు మాట్లాడుకూరుకున్నాడంటే, ప్రజా నష్టం జరిగినా ఆ జరగడానికి కూడా కారకుడు తానే అయ్యాడు. ఆయన మనువుడే, కూతురు కుమారుడే. అందువల్ల ఏమన్నా నీ సృష్టిలోనే లోపం వచ్చింది కాబట్టి భూమి రచించిందంటారనే భయం కొద్దీ దక్షుడు మాట్లాడకుండా కూర్చున్నట్ట, సముద్ర జలాల్లో పక్కకెళ్ళి తపస్సు చేసుకున్నట్ట. కశ్యప ప్రజాపతి ఎందుకు మాట్లాడటం లేదంటే ఆయనకి కుమారుడు వాడు, కొడుకు చేసిన తప్పుకి లోకం అంతా ఏమంటుందంటే ఇటువంటి కొడుకుని కన్న దుర్మార్గుడు తండ్రి, వాడి వల్ల లోకం నశించిందంటారు. అందుకని ఆ ప్రజాపతి ఆయన కూడా మాట్లాడటం లేదు. పుత్రులు చేసిన పాపాలు తండ్రులకు అపఖ్యాతులుగా మారుతాయి గనక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనగా అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, దీనికి ఒక చిన్న మార్గం ఉన్నది అని ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తూ ఉంటే ఆయన కుడిముక్కులోంచి బొటన వేలంత ప్రమాణం ఉన్న ఒక వరాహం పుట్టింది. అనగానే మైత్రేయుడు అడిగాడు, అసలు ఆ హిరణ్యాక్షుడు ఎవడు, ఈ ఎందుకు ఈ భూమండలం మొత్తం పాతాళానికి అలా పారవేశాడు, కారణం ఏదైనా సరే సృష్టిలో ప్రతిదానికి ఏదో విశేషం ఉంటుంది, అద్భుతంగా సృష్టి కొనసాగుతూ మరి పృథు చక్రవర్తి అంతటి వాడు కొనసాగించవలసిన భూమండలాన్ని ఈ దక్షుడి యొక్క కుమారుడు, కుమార్తెకి సంబంధించిన కుమారుడు ఎందుకు దాన్ని చేశాడు, వాడెవడు అని అడగ్గా చెబుతున్నా విను, దక్షుడు ప్రజాపతిని ముందే చెప్పుకున్నాం, అతడు లోకంలో ప్రజావృద్ధి చేయడం కోసం తన కుమార్తెల్ని వారికి తోచినటువంటి వారు ఎవరిని కోరుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేశాడు. అందులో కశ్యపుడు చాలా ఉత్తముడు గనక ఆయనకి 13 మంది కూతుళ్ళు ఇచ్చాడు. వీళ్ళ వల్ల లోకంలో అనేక జాతులు, అనేక రకాలైనటువంటి ప్రజలు పుడతారు. పాములు, పక్షులు, మానవులు, దేవతలు, రాక్షసులు అందరినీ సృష్టించాలని కోరుకుతూ ఈ 13 ముగ్గురిని కూడా కశ్యపుడికి ఇచ్చాట. అందులో కశ్యపుడి పెద్ద భార్యకి ఇంద్రాది దేవతలు 12,000 మంది పుట్టారు. వాళ్ళు పుట్టిన తర్వాత 100 సంవత్సరాల పాటు కశ్యప ప్రజాపతికి సంతానం లేదు. అప్పుడు ఆయన 2వ భార్య దితి భర్త దగ్గరకు వచ్చింది, సొంత అక్కకి 12,000 మంది సంతానం, తేజస్సుతో వెలిగిపోతున్నారు, అతిథి కుమారులు ఆదిత్యులు సూర్యుడిలాగే వెలుగుతున్నారు. ఆమె చెల్లెల్ని భర్త కశ్యపుడే, కానీ నా అదృష్టంలో తేడా వచ్చింది, మా సోదరీమణులు అందరికీ భర్త ఒకడే, అందరికీ ఒకే రకమైన భాగ్యం లేకుండా పోయింది, అతిథికి సంతానం ఉండడం ఏమిటి, వాళ్ళంతా తల్లిని పూజించి గౌరవించడమేమి, నాకు పిల్లలు లేకపోవడమేమి అని ఆవిడికి బాధ కలిగిందిట. అది ఈర్ష్యగా, ఆగ్రహంగా, మొండితనంగా మారింది. ఒక్కొక్కప్పుడు పక్కవాడి గుందిరాకు లేదని ఏడుస్తూ ఉంటారు మానవులు, దానివల్ల ఎవరికైనా నష్టం వస్తుందని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ. అక్కగారికి సంతానం కలిగిందని ఆనందించలేదట, నాకు లేదని ఈర్ష్య, కోపము, అసూయ అన్నీ పొడమి ప్రబలయ్యాయి, ఎక్కువైపోయాయి. ఒకనాడు బలిసి దక్ష ప్రజాపతి తనూభవదితి సంతానవాంఛ చిత్తమున ప్రబల ఒకనాడు పుష్ప సాయక శర నిర్భిన్న భావయై విరక తాపమున వచ్చి పతి సమాగమ వాంఛ ప్రభవూప నిజనాథు సన్నిధి నిలిచి అస్ఖలిత నియతి అగ్రిజిహ్పుండును యజురధీసుండును నగు విష్ణు తన చిత్తమందు నిలిపి తగపయస్సున అగ్రిహోత్రం భుజేసి కమలహితుడస్త శైల సంగతుడుగాగా హోమశాలాంగణమున కూర్చున్న విభుని కశ్యపుని గాంచి వినయవాక్యములననియే. ఈ సంతాన వాంఛ, ఈర్ష్య అన్నీ మనస్సులో ఎక్కువైపోయినటువంటి ఈ దితి ఒకనాడు భర్త దగ్గరకు వచ్చింది, మన్మథ వేదన పాలయ్యింది. స్వామి, అక్కగారికి బోలెడంతమంది పిల్లలు, కోరితే సేవ చేస్తున్నారు, ఐశ్వర్యవంతులు, తేజశ్యాలురు. సరైనటువంటి స్త్రీ కోరుకునే ఐశ్వర్యం ఏముంటుంది, మంచి భర్త, చక్కని సంతానం. ఎవరు భాగ్యవంతులు అంటే మంచి భర్త లభించాలి, చీటికి వాటికి తిట్టే భర్త వల్ల ఉపయోగం లేదు, అంచేత మంచి భర్త. ఆ భర్త వల్ల తక్కిన కోరికలు ఎట్లున్నా సంతానం బాగుండాలి, పుట్టిన పిల్లల వల్ల పేరు రావాలి, చీ ఈ పిల్లలు నీచులురా అని అందరి చేత అనిపించుకునేటువంటి మంచి సంతానం కలగాలి. వాళ్ళు పరాక్రమవంతులై ఉండాలి, ఐశ్వర్యవంతులై ఉండాలి, తల్లిని భక్తితో పూజించే వాళ్ళై ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉంటే ఆ స్త్రీయే భాగ్యవంతురాలు. అక్కగారికి అలాంటి భాగ్యం కలిగింది, నాకు ఆ భాగ్యం కావాలి, నాకు ఇప్పుడు సంతాన ప్రాప్తి కోసం మీ సాంగత్యం కావాలి అన్నది. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి విష్ణుమూర్తిని తన మనస్సులో పెట్టి ధ్యానం చేసి బయట అగ్నిహోత్రం, వాళ్ళకి 24 గంటలు అగ్నిహోత్రం ఉండేదిట ఇళ్లలో, ఆ అగ్నిహోత్రానికి చక్కగా నెయ్యి వేసి హోమం చేసి అత్యద్భుతమైనటువంటి అర్చనలు చేశాడు. అగ్నిష్టోమాది మంత్రములను ఉంటాయి, ఆ మంత్రములన్నీ చదివేట విరేల్చేట. ఇక సంధ్యావందనం చేసుకోవాలి, తదనంతరం మళ్ళీ కుశలతో అగ్నిహోత్రానికి విరాల్చాలి. ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యాస్తమయ సమయం. అటువంటి సమయంలో హోమశాల దగ్గరకు వచ్చి చేతిలో కమండల జలం పుచ్చుకుని ఆచమనం చేద్దామని కూర్చున్నట్ట కశ్యపుడు. అప్పుడు వచ్చిందిట ఇలాగ, ఏమని, స్వామి నాకు సంతానం కావాలి, మీ సాంగత్యం కావాలి. ఇంతవరకు ఏనాడు పిల్లలు లేరనే వెంగలేదు నాకు, 100 ఏళ్ళు వయస్సు వచ్చి ఇంద్రాది దేవతలు తల్లిని గౌరవిస్తూ ఏనుగులెక్కి తిరుగుతూ ఉంటే ఏ సంతానం లేనటువంటి బాధ నన్ను ఇప్పుడు పీడిస్తోంది. నాకు సంతానం లేరన్న దానికంటే అక్కగారికి సంతానం ఉన్నారనే బాధ నన్ను ఎక్కువ పీడిస్తున్నది. ఇదిట ఆవిడ బాధ. తనకు రూపాయి లేకపోయినా పర్వాలేదు, పక్కవాడికి రూపాయి వచ్చింది, అది బెంగన్వాడ జనాలకి. ఇది ఈ లక్షణం ఆ రోజుల్లో కూడా సృష్టి ఆరంభంలో కూడా ఉండేది, ఏం చేస్తాం సహజం అది. ఇప్పుడు గజ విభుడు ఒద్దటిల్ అన్నటి కంబముల వెదలిల్చులీలా చిత్తజుడు ప్రసూన సాయక వితానము చేత మదీయ చిత్తముల్ గజిబిజి చేసి పిన్వగలయగార్య బెట్టగ నాథ నీ పదం భుజములగా నవచ్చితి ప్రభుత్వ మెలర్పగ నన్ను కావవే. మదపుటేనుగు అరటి చెట్ల తోట దగ్గరకు వచ్చి తొండంతో ఆ చెట్లు పీకి అవతలు పారేస్తుంది. ఆ మదపుటేనుగు ఏ విధంగా విజృంభిస్తుందో, వనాన్ని ధ్వంసం చేస్తుందో, నా బుద్ధి అనేటటువంటి అరటి తోటని కామము అనేటటువంటి మదపుటేనుగు పాడు చేస్తున్నది. ఇప్పుడు నాలో సంతానం కోసం సాంగత్యపు వాంఛ పడమింది, అంచేత నన్ను నీ పాదాల మీద పడి మొక్కుతాను, సంతానమిచ్చి ప్రసాదించి అనుగ్రహించు. శోక వ్యాకులిత చిత్తనై సంతానం లేదు బాబోయే అని వచ్చినటువంటి నీ భార్యను అనుగ్రహించు. నువ్వు విద్వాంసుడివి, విద్వాంస్తుష్ట విద్వాంసుడు భార్య వచ్చి నమస్కరించి ఈ కోరిక కావాలని కోరితే సంతోషించి ఆ కోరిక తీరుస్తాడు, అది శాస్త్ర ప్రమాణం. భార్య ఏదైనా అడిగితే ఆ కోరిక తీర్చడం భర్త యొక్క కర్తవ్యం. నీకు తెలియని ధర్మాలు ఏమున్నాయి, నువ్వు సత్పురుషుడివి, సత్పురుషులు ఆర్తుల యొక్క కోరికలు తీరుస్తారు, ఇది నీ ధర్మం. లేకపోతే నీలో పక్షపాతం అనేది ఉన్నది అని లోకులు అనుకుంటారు. భార్యలు 13 అక్క చెల్లెళ్ళే అయినా వాళ్ళల్లో కొందరిని ప్రేమగా చూచి కొందరిని అన్యాయం చేశాడు కశ్యపుడు అని రేపెప్పుడైనా లోకం వేలెత్తి చూపగలదు జాగ్రత్త. భర్తవైన నిన్ను నేను ఒక్కనాడైనా తేలిగ్గా చూశానా, పాదాలకు సేవ చేశాను, నీకు జపాలు చేసుకునేటప్పుడు మాలలు తెచ్చిపెట్టాను, మడినీరు తెచ్చిపెట్టాను, నీ బట్టలు ఆరవేసి పెట్టా, చాలా సేవ చేశా, నువ్వు కూడా ఎప్పటికప్పుడు నన్ను గౌరవిస్తూ వచ్చావు. అసలు భార్య యొక్క అదృష్టం ఎప్పుడంటే పతి సన్మానము వడసిన సతులకు అభిమత ఫలార్థ సంసిద్ధియు ఊర్జిత యశము కలిగి లోకస్తుతమై చలువాను చుండు చూవే మహాత్మ. భర్త యొక్క గౌరవం పొందితే, భర్త ఏ భార్యని అభిమానంగా చూసి ప్రేమిస్తాడో ఆ ప్రేమ వల్ల ఆ భార్య పొందే ఆనందం అంతా ఇంత కాదు. భార్యకి జీవితంలో ఒకే ఒక్క ఆనందం, తనను తన భర్త గౌరవించడం, ఆప్యాయంగా చూడడం. అటువంటి స్త్రీకి అభిమత సంసిద్ధి, అంతకంటే ఇంకేముంది, యశస్సు కలుగుతుంది, చీ పో అని భార్యని భర్త పక్కన పెడితే ఆ భార్యకి నిత్యం దుఃఖమే కలుగుతుంది. కాబట్టి లోకస్థుతిని నేను పొందాలి అంటే నాకు నా కోరిక తీర్చాలి నువ్వు. పైగా ఇందులో నేనేమి కొరదాని కోరిక కోరడంలా, నేను ధర్మపత్నిని నువ్వు భర్తవి కనుక నా సంగతి ద్వారా సంతానం పొందితే లోకానికి కూడా అభివృద్ధి కలుగుతుంది. అసలు ప్రజాపతుల యొక్క ఉద్దేశ్యమే ఈ ప్రజల్ని అభివృద్ధి చేయడం కదా. ఒక దీపం వెలిగించినప్పుడు ఆ దీపానికి మరో దీపం ఒత్తి వెలిగిస్తే ఇంకో దీపం పెరుగుతుంది, దీపము ద్వారా ఇంకో దీపాన్ని వెలిగించాలి. అలాగే భర్త 13 భార్యల్లో ఒక్కొక్క భార్య ద్వారా ఒక్కొక్క రకమైన సంతానాన్ని నీవు పొందాలి. అదే బ్రహ్మదేవుని యొక్క అభిమతం. నువ్వు వెంటనే సంతానం ప్రసాదించు. ఆత్మా వై పుత్రక నామాశియను పవిత్ర శృతి వాక్య సరణి చునుపుము మదిలో. ఆత్మా వై పుత్రః అంటున్నది వేదం. ఆత్మా వై పుత్రక నామాసి, తండ్రియే కుమారుడిగా జన్మిస్తాడు. కొడుకంటే ఎవరు, తండ్రికి మారు రూపం. సాక్షాత్తు తండ్రి తన కొంత తేజస్సుని పంచుకుని ఇదిగో ఈ కుమారుడి రూపంలో వస్తున్నాడు. కాబట్టి నీ కొడుకులు పుడితే వాళ్ళు నీవే, ఇంకెవరో కాదు. నీవు మళ్ళీ ఇంకో జన్మెత్తి ఇంకొంతకాలం బతుకుతున్నట్టు అనమాట. నీ శరీరం పోయినా నీ కొడుకుల ద్వారా మరింతకాలం జీవిస్తావు. కాబట్టి వేదవాక్య ప్రమాణ ప్రకారంగా నీవు సంతానాన్ని పొందు అని వేదం కూడా చెప్పింది ఆ రోజుల్లో. ఇదే మనం తెలుసుకోవలసింది. ఆడవాళ్ళు వేదం చదవకూడదని మధ్యలో కొంతమంది పుట్టించిన వాదన కాదు. విష్ణు పురాణంలో ఆ రోజుల్లో స్త్రీలందరూ వేదం చదివేవారు. ఆ రోజుల్లో ప్రతిదీ నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, విష్ణు సహస్రనామం చదవకూడదని ఎవరో చెప్పారండి, లలితా సహస్రనామం చదవకూడదండి. లలితా సహస్రనామం చదవచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు, ఈ సృష్టిలో ఏది చదవకూడదని చెప్పరా. ఒకే ఒక్క నియమం చెప్పారు, శుచి కలిగినటువంటి వాడు చెయ్యాలి, అశుచితో చెయ్యకూడదు. అది ఒకటే నియమం. దేనికైనా పవిత్రంగా ఉండాలి, నోరు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉంటే తక్కినవన్నీ కూడా. ప్రతి ఒక్కడు సృష్టిలో భగవంతుని యొక్క నామస్మరణకి సేవకి అతీతుడు కాడు, అందరూ చేసుకోవచ్చు. ఈవిడ వేదం యొక్క ప్రమాణాన్ని ఆత్మావైపుత్ర నామాసి అనే వేదవాక్యాన్ని ఉచ్చరించి చెప్పింది, నన్ను కాపాడు. వర కరుణామతిన్ దుహితృవత్సలతం ధనరారునట్టి మద్గురుడొకనాడు మమ్ము తన కూతులనందరబిల్చి మీ మనోహరు నెరిగింపుడు ఇత్తు కమలానలారా అటన్న అందులో పురుషవరేణ్య మేము పదుమువ్వుర మర్మిలినిన్వరము. కుమార్తెల్ని కన్న తర్వాత మేమందరం ఇంచుమించు వాళ్ళం. ఒకరోజున మా 13 పిలిపించాడు. అమ్మాయిలు, నాకు మీ 13 కన్నులతో సమానం, ఎందుకంటే వరబలం వల్ల మీ 13 సమాన వయస్కురంటే జన్మించారు ఒకేసారి, ఇంచుమించు రోజులు తేడాలో. అది నా తపోబలం. మీ 13 రూపంలో బలంలో తేజస్సులో ఒకే రకంగా ఉంటారు. మీ ముగ్గురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎవరిని పెళ్లి చేసుకుంటారు, మీ మనస్సులో ఉన్నవాడిని, మీ మనస్సులో ఎవడుంటే వాడికిచ్చి పెళ్లి చేస్తాము అని మా నాన్న మా 13 అడిగాడు. అప్పుడు విచిత్రం ఏమిటంటే, మేము 13 నిన్నే కోరుకుని నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాం కశ్యప ప్రజాపతి. కాబట్టి 13 సమానంగా భక్తితో ప్రేమతో నిన్ను వరించినప్పుడు ఒక్క మా అక్క అతిథికి మాత్రమే సంతానం ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అన్యాయం కదా. కాబట్టి నాకు కూడా పిల్లలు ఇయ్యి, లేకపోతే మేము 13 నిన్ను కోరుకున్నందుకు పశ్చాత్తాపడకూడదు. దితియీగతి కామ విమోహితమతి బహువచనముల హృదీశుని బొలుకని, ఈ విధంగా చెప్పిందిట. కామంతో సంతాన వంచతో భర్తకి నచ్చ చెప్పింది. స్వామి, వయస్సులో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కంగారు పాటున ఎవడు దొరికితే వాడే కాలనుకుంటుంది. కానీ తరువాత తదనంతరం వీడు ఐశ్వర్యవంతుడు అవునా కాదా, తనని పక్షపాతం లేకుండా చూస్తాడా లేడా అని తెలిసేసరికి చేతులు కాలిపోతాయి. అది కాకుండా ముందు నుంచి ఆలోచించి చెయ్యాలి. మేము 13 మహాప్రజాపతివి శక్తివంతుడు అయిన నిన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే తెలివి తక్కువగా కోరుకోరా, నీ తపోబలం మీద మాకు నమ్మకం, అది పాడవకుండా చూసుకో అన్నది. ఇంత తీవ్రంగా హెచ్చరించింది అందులో. అప్పుడు కశ్యపుడు సల్లాపంగా ఇలా అన్నట్ట, హో హరి వెరిదానా, ఇంత మాట్లాడాలా దీనికోసం, చాలా కష్టపడి ఉపన్యాసం చెప్పావు, ఈ విషయం ఏనాడు అడిగితే నీకు సంతానం ప్రసాదించడం పెద్ద విషయమా? నా తపశ్శక్తి అటువంటిది. నీవు చెప్పినట్లే పురుషుడు భార్య వల్ల ధర్మార్థ కామమోక్షములు పొందుతాడు. నావ నడిపేటటువంటి కర్ణధారుడు చుక్కాన్ని పుచ్చుకుని చక్కగా నావ ఎటుకోవాలంటాడు నడుపుతాడు. అలాగే భర్త కర్ణధారుడు, భార్య ఓ పెద్ద ఓడ. ఈ భార్య అనే నౌకని భర్త ఎటుకోవాలంటాడు తిప్పుకుని మలుచుకోవాలి. ఇది గృహస్థాశ్రమం యొక్క లక్షణం. భార్య పురుషుడిలో అర్ధభాగం, సగ భార్య. ఈ ఇద్దరు సమానం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరినొకరు పరస్పరానురాగంతో అవగాహనతో జీవించాలి, నిశ్చింతులై సుఖించాలి, పిల్లల్ని పోషించాలి, ఐశ్వర్యాన్ని సంపాదించాలి, ధర్మ కార్యక్రమాలు చేయాలి, చిట్ట చివరికి మోక్షానికి సంబంధించిన దైవ కార్యక్రమాలు చేయాలి. నిజమైనటువంటి భర్త, తపస్సు శక్తి కలిగినటువంటి భర్త, జ్ఞాని అయిన భర్త తన భార్యలు ఎందరున్నా అందరినీ సమానంగా దాక్షిణ్యంతో చూస్తాడు. ఒకరిని పక్షపాతంతో కానీ మరొకరిని తక్కువగా చూడటం కానీ ఇలాంటివి ఉండవు. నేను కూడా అటువంటి వాడిని. నీ పదముగ్గురు కూడా పరమ పతివ్రత శిరోమణులు. ఈ సృష్టిలో పతివ్రతలనే దాంట్లో మొట్టమొదటి మీరే వస్తారు. ఎందుకంటే పదముగ్గురు ఒకేసారి పెళ్లి చేసుకున్న ఘనత మీకే దక్కింది సృష్టి ఆరంభకాలంలో. మీరు నాకు రోజు ఎంత సేవ చేస్తున్నారంటే 100 ఏండ్లకు జన్మాంతరంబులకునైన సమర్థులను గాను మీ గొప్పతనం, మీ సేవ, మీ పాతివృత్యం పొగడ్డానికి నాకు 100 ఏళ్ళు అవకాశం ఇచ్చినా చాలదన్నాడు. గంట అరగంట స్పీచ్ చాలదు మీకోసం, అంత గొప్పవాళ్ళు. అలా పొగడాలి, మంచివాళ్ళని పొగడాలట. అందుకని చాలా గొప్పవాళ్ళు మీరు, అందులో ఏం సందేహం లేదు. పైగా బొమ్మూలు కోరిక కోరలేదు, మంచి సంతానం కావాలను అంతే కదా, కాబట్టి తీరుస్తాను. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే సమయం బాగులేదు. ఇది సంధ్యా సమయం. తరళలోచన నీవు సంతాన వాంఛ చేసి వచ్చితివి, ఔ గుణశీల వర్తనములు కల భార్య మనమున అమరు కోర్కి తవిలి తీర్చుటపతికి కర్తవ్యమరయ. ఓ దితి, సంతాన వాంఛతో నీవు వచ్చావు, గుణశీలవు, భర్త అంటే అభిమానం. అటువంటి నీ భార్య కోరిక తీర్చడం నాకు సమ్మతం, పతి కర్తవ్యం, అది ధర్మం. కానీ ఒక్క ముహూర్తకాలం ఆగు. ఎందుకు కొంచెంసేపు ఆగమంటున్నానంటే, తరుణీ ఒక్క ముహూర్తముండుము, ఇది సంధ్యాకాలము, ఇక్కాలము దరయం భూతగణావృతుండగుచు కామారాతి లీలం వృషేశ్వరయానం పున సంచరించుట అభావ్యం వయ్యే ఈ యుగ్రవేళ రమింపంగ నిషిద్ధ కర్మమగు ఏలా ధర్మములు వేడగల్. ఓ తరుణీమణి, ఒక ముహూర్తకాలమాగు, ఒక్క గంట తర్వాత పవిత్ర కాలం వస్తున్నది. ఇది సంధ్యా సమయం. ఈ కాలములో అతి భయంకరమైన భూతగణాలు వెంట పెట్టుకుని మన్మధుణ్ణి భస్మం చేసిన కామారాతి అయిన పరమేశ్వరుడు సుందరమైన నందీశ్వర వాహనం మీద సమస్త దిక్కుల్లోనూ సంచారం చేస్తాడు. ఇది శివుడు రుద్రగణములతో నందీశ్వరుడి మీద విహరించే కాలం, రౌద్రకాలం, సంధ్యాకాలం. ఈ కాలములో నిషిద్ధం, దాంపత్య సుఖం. ఈ సమయంలో, సంధ్యా సమయంలో ప్రయాణం చెయ్యకూడదు, భోజనం చెయ్యరాదు, రతిక్రీడలు నిషిద్ధం. క్షవరం చేయించుకుంటే 3 జన్మలు వాడు పశు అయి పుడతాడు. గోళ్ళు తీయకూడదు, క్షురకర్మ చేయించరాదు, తలంటు పోసుకోరాదు. ఈ సమయంలో రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, అన్నం తినకూడదు. ఆఖరికి దైవ జపం తప్ప, దైవ దర్శనం తప్ప మరి మానవుడు ఏది సంధ్యా సమయంలో చేయకూడదు. ఎవరు ఈ సమయంలో నిద్రపోతారో అటువంటి వాడు అసుర జన్మెత్తుతాడు. నిద్రపోకూడదు సంధ్యా సమయంలో, హాయిగా గడప దగ్గర పడుకుంటారు కొంతమంది, వాళ్ళు భూత ప్రేతగణాలు అయిపడతారు. ఈ సమయంలో ఎంగిలి నోరుండకూడదు, అపవిత్రపు మాటలు మాట్లాడకూడదు. ఎవడు సంధ్యా సమయంలో దరిద్రపు మాటలు మాట్లాడతాడో వాడికి దారిద్ర్యం పట్టుకుంటుంది. అంచేతే పూర్వం తిట్టేటప్పుడు ఎప్పుడు దరిద్రుడని తిట్టేవారు కాదట. ఎందుకంటే ఈ మాట అలవాటు పడిపోతే సంధ్యా సమయంలో నోటమిటది వస్తే వాడికి దారిద్ర్యం పట్టుకుంటుందిట. పొరపాటున దరిద్రము అనే మాట సంధ్యా సమయంలో ఉచ్చరించకూడదు. ఐశ్వర్యము, లక్ష్మి ఈ మాటలే మాట్లాడాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి. అంచేత ఈ భయంకర వేళ నిషిద్ధ కర్మ, ఆ రమింపడం అసవ్యం, కాబట్టి ధర్మం విడిచిపెట్టద్దు కాసేపాగు. అదిగో చూడు, నీ 13 మంది తర్వాత ఒక స్త్రీ పుట్టింది, 14వ కూతురు మీ నాన్న దక్షుడికి, ఆవిడ పేరు సతీదేవి. ఆ సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు ఈ రుద్రుడు, అంటే నీకు మరిది. ఆయన నీ మరిది అనుకుంటావేమో, ఆయనకి బంధువులన్నా ఇదన్నా ఈ రకమైన పక్షపాతం ఉండదు, భగవంతుడు రుద్రుడు గనక. అరవిందానన్న వీడే నీ మరది, లీలాటోపరుద్రక్షమాచర ఝంఝానిలధోతపంసుపటల చెన్నుండు ధూమ్రైక దుర్భర విద్యోతిత కిర్ణ భీషణ జటాబద్ధుడు భస్మావలిప్త రుచి స్ఫార సువర్ణ కర్ణుడగుతు భాసిల్లు అత్యుగ్రుడై. ఓ పద్మానన, ఈతడిప్పుడు ఈ సంధ్యా సమయంలో తిరుగుతున్నాడు చూడు, ఉత్తరం దిక్కు నుంచి వస్తున్నాడు. అతడు ఎవడనుకుంటున్నావు? నీ మరిది. అతి భయంకరాకారంతో ఉంటాడు ఈ సమయంలో, నల్లని జడలతో ఉంటాడు. ఒత్తప్పుడు ఎర్రగా ఉంటాయి జడలు, ఇప్పుడు నల్లగా ఉంటాయి. కళ్ళు ఉరుపుతూ ఉంటాయి, చేతిలో సోలం పుచ్చుకుంటాడు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు, ఏనుగు చర్మం పచ్చి చర్మం ధరిస్తాడు, మెడలో పాములు ధరిస్తాడు, పుర్రెలు మెడలో హారంగా వేసుకుంటాడు. ఈ సంధ్యా సమయంలో తిరుగుతూ నిషిద్ధ కర్మ చేస్తే వాడిని శిక్షిస్తాడు, వాళ్ళకి దిక్కుమాలిన సంతానాన్ని ఇస్తాడు, వాళ్ళ ఐశ్వర్యాన్ని నాశనం చేస్తాడు, వాళ్ళకి కష్టాలు కలిగిస్తాడు. ఈ సమయంలో అత్యుగ్రాకారంతో తిరుగుతాడు. ఇది రుద్రకాలం. ఈ సమయంలో దైవ దర్శనం చేసుకోవాలి, భగవంతుని కథలు వినాలి, ఇంతకు మించి అపవిత్ర కార్యక్రమాలు చేయరాదు. నా మాట విను. అదేమిటి, ఆయన నా మరిది, మా చెల్లెలు భర్త, మాకు రిలేటివ్, అంచేత నాకెందుకు అపకారం చేస్తాడని అనుకుంటున్నామేమో. ఆ సీట్లోకి వెళ్ళాక ఆయనకి ఈ బంధుత్వాలు ఉండవు. ఆయనకి అందరూ బావమరుదులే. ఒకడు బావమరుదు కాకపోవడం ఉండదు, ఒకరు తోడులు అవ్వడం ఉండదు, ఈవిడ బుదిరిగారనే ప్రేమ ఉండదు. ఎంచేదంటే ఆయన భగవంతుడు, ఆయనకి బంధుత్వాలకు అతీతుడు. నీ అదృష్టం బాగుండి జగన్మాత పరాశక్తి, అదిగో మీ నాన్నకి మీతో పాటు సోదరిగా పుట్టింది, అది నీ భాగ్యం. అంత మాత్రం చేత నువ్వు తప్పు చెయ్యొచ్చు అనుకోవడం పొరపాటు. అదిగో ఆయన ఎటువంటి వాడు, రవి సుధాకర వక్నిలో చిన్న రంజల తము చూపుతున్ అగ్నిహోత్రుడు 3వ కన్నుగా, సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, 3 నేత్రములతోటి క్రోధాగ్నిజ్వాలలు పరుగుతూ ఉండగా ఆ మహానుభావుడు ఈ సమయంలో తిరుగుతున్నాడు. బంధుత్వం విడిచిపెట్టి ఆయనతోటి, అతనికి తలపోయ హితాహితులును సన్మాన్యులును విహీనులు అతి గర్హితులును లేరు ఈశుడు సమమతియును నిఖిలైక భూతమయుడైయుంటన్. అతనికి ఏ పరిస్థితుల్లో బంధువులు అబంధువులు, హితులు అహితులు, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించకూడదు, వీళ్ళు హీనులు వీళ్ళు గొప్పవాళ్ళు, ఇలాంటివి లేవు. సమాన ధర్మం అందరిలో, వేదధర్మం నిలబెడతాడు ఆ భగవంతుడు. ఆయన నా సోదరుడు, నీ మరిది అని మాత్రం భావించకు. నేనే కాదు, సత్పురుషులు విజ్ఞానవంతులు జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడూ కూడా ఆ మహాత్ముని పాదపద్మాలను ఆశ్రయించి పూజిస్తాం. సంధ్యా సమయంలో ఆయన్ని అర్చించవలసిందే, సంధ్యా సమయంలో ఆయనను పూజించవలసిందే. ఏమీ తెలియకపోతే కనీసం రుద్రాయన మహా అని కూడా అనాలి. ఆ సంధ్యా సమయానికి అధిదేవత ఆయనే. అదీగాక యౌవని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల వరుల ఆత్మ పద వైభవములదనరీరి యౌవనియాజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రయగు అవిద్యయపుడు యవ్వాని మహిమంబులిట్టి వట్టివి అని తర్కింపలేవు వేదంబులైన యవ్వని సేవింతురెల్లవారును సమానాధిక రహితుడై ఎలరునెవ్వడు అట్టి దేవుని త్రిపుర సంహార కరుని అస్థిమాలాధరుడు భిక్షాసనుడు భూతిలిప్తాంగుడుగ్రపరేత భూమి వాసుడని అపహసించడివారు మరియు ధర సునక భోగ్యమును ఇహపర దూరమునైన తను ఉపాధేయముగా నెరినవు మీ అస్త్రమాల్యాభరణంబులంకరించు పామరచనులు ఘన నిర్భాగ్యులుగా మదిగనుమని ఈ రీతి ప్రియకు కశ్యపుడి రింగిన. ఓ ప్రాణేశ్వరి, ఏ మహానుభావుడి యొక్క కరుణ కలిగితే బ్రహ్మ ఇంద్రాదులు వారి వారి పదవులు నిలబెట్టుకుంటున్నారు అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే బ్రహ్మ పదవిలో ఉంటాడు. ఆయనకు అప్పగిస్తే బ్రహ్మదేవుడి పదవి కాస్త డామ్, ఇంకేమీ లేదు. ఇంద్రుడు మొదలైన దిక్పాలకులందరూ ఆయన శాసనాన్ని అనుసరించి పెడతారు, అతని ఆజ్ఞ వహించి నడుచుకుంటారు. అవిద్య అని పిలువబడి ఒక మహామాయ ఉన్నది, ఆ మహామాయా స్వరూపం కూడా ఆయన కనుసేగ చేస్తే పాదాల మీద పడుతుంది. అంతటి మాయని జయించిన పురుషోత్తముడు ఆయన. వేదములు కూడా ఆ రుద్రుని యొక్క మహిమ, ఆ పరమేశ్వరుడు యొక్క గొప్పతనం ఇంతెంతని చెప్పలేవు. అంతటి మహిమ వేదములు చెబుతున్నాయి. యవనిని సమస్త దేవతలు ఆరాధిస్తారో, సమానము అధికుడు లేనటువంటి మహాపురుషోత్తముడెవడో అటువంటి దేవాదిదేవుడు త్రిపుర సంహారకరుడు అస్థిమారాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఏ మూర్ఖుడు అపహసించకూడదు. ఎవడైనా అజ్ఞానంతో ఆ మెళ్ళ పుర్రెలు వేసుకుంటాడు, భిక్షాటన చేస్తాడు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు, ప్రేత భూమిలో విహరిస్తాడు శ్మశానంలో అని అపహసించే దుర్మార్గుడు ఈ భూమండలంలో కుక్కలై పుడతారు. భోగములు పోతాయి వాళ్ళకి, ఐశ్వర్యములు పోతాయి, నీచులై పుడతారు, పిచ్చివాళ్ళై పుడతారు, వాళ్ళ శరీరం అంతా రోగాల పొట్టవుతుంది, వాళ్ళంతా అజ్ఞానులవుతారు. జీవితంలో వస్త్రాలు ఉండవు వాళ్ళకి, చింకిపోయిన బట్టలు కట్టుకుంటారు, కఠిన దారిద్ర్యం అనుభవిస్తారు, కష్టాల పాలవుతారు. ఘన నిర్భాగ్యులు ఎవరు? ఎవడు పరమేశ్వరుని నింద చేస్తాడో వాడు నిర్భాగ్యుడు. కాబట్టి ఓ భార్యామణి, నా మాట విను. ఈ సంధ్యా సమయం అయ్యేదాకా నువ్వు ఊరుకుంటే తదనంతరం నీకు సంతాన ప్రాప్తి నేను ఇస్తాను అని పలికితే, ఆవిడ వినలేదట, నాకిప్పుడే సంతానం కావాలి, నేను అత్యంత కాముకురాలనై ఉన్నాను ఇప్పుడు అని సిగ్గు విడిచి ఆయన కొంగు బుచ్చుకులాగింది. ఆయన అనుకున్నట్ట, ఈ భార్యామణి నిబంధన చేస్తున్నది, నిర్బంధిస్తున్నది, కాదనలేం, ఆవిడ కర్మయోగం ఎట్లున్నది అనుకున్నాడు. పరమేశ్వర నమస్కారం, నీవు ఎలా నడిపితే అలా నడుచుకుంటున్నాను అనుకున్నాడు. ఏకాంతంలో ఆ నిజకాంత సమాగమం తీర్చి తర్వాత ఆ పరమ పవిత్రంగా స్నానం చేసి సంధ్యావందనానికి వెళ్ళిపోయి ప్రాణాయామం చేశాడు. దశ ప్రాణాయామం చేసి ఆనాటి వరకు ఉండే దోషాలన్నీ సంధ్యావందనంతో పోతాయి, ఆ దోష విముక్తుడై విరజము అంటే ఏ రజోగుణ దోషము లేనటువంటి అత్యంత సనాతనమైన, చేసిన తక్షణమే సమస్త పాపాలను నాశనం చేసే బ్రహ్మ గాయత్రిని జపించేట. ఆయన గాయత్రులు చాలా గాయత్రులు ఉన్నాయి. మనం ఏదో కాసేపు గాయత్రి జపించి ఇదే గాయత్రి అనుకుంటూ ఉంటాం. బ్రహ్మ గాయత్రి అని ఒక గాయత్రి ఉన్నది. ఆ గాయత్రి ఏంటంటే, చెయ్యరాని పనులు చేసినప్పుడు తక్షణం జపిస్తే ఆ పాపం తొలగిపోతుంది అని చేత అటువంటి బ్రహ్మ గాయత్రిని జపించాడు. జపించేసి హాయిగా సంధ్య వార్చి వెళ్ళిపోబోతూ ఉంటే దితికి అప్పుడు సిగ్గు కలిగిందిట, నిషిద్ధ కర్మ చేశానే అని మనస్సులో సిగ్గు కలిగింది. చల్లారినటువంటి కోరిక వల్ల సిగ్గు కలిగి పాదాల మీద పడి ఏడుస్తూ, స్వామి ఇప్పుడు నాకు పుట్టే కొడుకులు ఏమైనా అపకారం చేసేవాళ్ళు పుడతారా, ఏమిటి లేనిపోంది, బెంగగా ఉంది ఇప్పుడు నాకు, మీరు ఇందాక వద్దన్నారు అప్పుడు వినబుద్ధి కాలేదు, ఇప్పుడు భయం కలుగుతున్నది, గర్భం ధరించాను మీ వల్ల కాదని నేను అన్ను, అర్భకులులే నిదానన్ను గర్భము నిజనాథు వలన కమలానన్న ఆవిర్భూతమయ్యి. ఇంతవరకు సంతానం లేని కారణం చేత నా సోదరి మీద ఉండే ఈర్ష్యాగుణం నన్నింత ప్రేరేపించింది, ఇప్పుడు గర్భం కలిగింది కాదనను, వీళ్ళ వల్ల లోకానికి కానీ లేక వాళ్ళ వల్ల వాళ్ళకి కానీ నష్టం ఉంటుందా ఏమిటి అనగా, సతీ నీ వీగతి నిందకోడక మనోజాతేక్షుకోదండ నిర్గత నారాచ పరంపరాగత విశీర్ణ సంతవై పాప సంగతి లజ్జా భయధర్మముల్ విడిచి. దుష్కాలంబునందే రమించితి బల్మిన్ వెలయాలికైవడిని దుశ్శీల క్రియాలోలతన్. ఓ భార్యామణి, నిందిస్తారు భవిష్యత్తులో ప్రజలు అని పట్టించుకోలేదు, సిగ్గనేది విడిచిపెట్టేశావు, మన్మథ బాణాగ్నికి తట్టుకోలేకపోయావు, పాపాన్ని విడిచిపెట్టేవు, లజ్జను విడిచిపెట్టావు, ధర్మం విడిచిపెట్టావు, దుష్కాలములో చెయ్యకూడని పని చేయించావు. నా చేత కూడా ఒక వేశ్యాస్త్రీ ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించావు, దుశ్శీలురాలు అయ్యావు. నీ క్రియకి ఇప్పుడు సిగ్గుపడతావేమిటి? దానివల్ల ఉపయోగం ఏమున్నది? అదిగో భూతగణ ప్రేరితులై రుద్రానుచరులంతా లోకంలో తిరుగుతున్నారు, వీళ్ళందరూ నిన్ను శపించారు ఈ కాలంలో ఈ కార్యక్రమం చేసినందుకు. నీకు అత్యంత భయంకరులు, పరమ పాపాత్ములు, నీచులు, లోకాల నల్లకల్లోలం చేసేవాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, క్రూరులు, నల్లని దేహం కలిగిన వాళ్ళు ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు భద్రానుభద్రులనే నామంతో ఉండేవాళ్ళు భూలోకంలో పుడతారు. వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళకి వేరే పేర్లు వస్తాయి. ఆ దర్పోద్ధతులిద్దరు కొడుకులు పుట్టగానే నీకు పుట్టి ధరణికి వ్రేగై నిర్రతము బుధజన పేడా పరులై వర్తింతు ఆత్మబల గర్వమునం. భూమి మీద పడతారు, పడగానే భూమండలం గజగజ వణికిపోయి పగిలిపోయి గందరగోళం అయిపోతుంది వాళ్ళు పడగానే. నిజంగా ఒక్కొక్కళ్ళు ఏంటంటే, ఓసారి కుర్రాడు ఒకడు క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టాడు దబా దబా, ఆ తీరు పగిలిపోయి కింద పడిపోతామని భయం వేసింది నాకు. ఒక్కొక్కళ్ళు నడుస్తూ ఉంటే అలా ఉంటుంది ఏమిటో తెలియదు. కొంచెం కొంచెం ఆసుర లక్షణాలు ఉంటాయి మానవుల్లో కూడా. వీళ్ళిద్దరూ పడగానే భూమి వంగి పడిగిపోయి కంపిస్తుందిట. వారి సెక్టార్ మీద ఎంత నమోదవుతుందో తెలియదు కానీ అంత భయంకరమవుతుంది లోకం. అల్లోల అల్లకల్లోలమవుతుంది. భూమి వాళ్ళ బరువు మొయ్యలేదు. భూమి మీద పుట్టిన ఆ దుర్మార్గులిద్దరూ పండితుల్ని, దేవతల్ని, జ్ఞానుల్ని, ప్రజల్ని పీడించి పీడించి దుష్టులై చివరికి ఆత్మబల గర్వం వల్ల ఎన్ని అకార్యాలైనా చేస్తారు. మహాత్ములంతా బాధపడి విశ్వవిదుడైన హరికి విన్నవిస్తారు. అప్పుడు అతడు కోపించి ఇంద్రుడు పర్వతాల రెక్కలు నరికినట్టుగా వాళ్ళని నరికి పారేస్తాడు, చంపేస్తాడు. విష్ణు వాళ్ళని చంపేస్తాడు చివరికి. అనగానే దితి భయపడిపోయింది, గుండె కంపించిపోయింది, తన భర్త ముఖాన్ని చూచిరాందిట. పోల్నండి, అంత కానీ అంత గొడవ జరిగితే జరుగుతుంది కానీ నాకు ఇప్పుడు ఒక తృప్తి అందిట. ఇంత భయంలో కూడా ఒక తృప్తి ఆవిడకి. ఏమిటి? భూమండలంలో ఎవరు ఉత్తములకు హాని కలిగిస్తారో, ఎవరు పండితుల్ని తిడతారో, ఆ క్షణం నుంచి వాళ్ళకి ఆయువు ఐశ్వర్యం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెబుతున్నాడు మహానుభావుడు వేదవ్యాసుడు ఏమని, ధర సుజనాపరాధులకు తామస చిత్తులకెందు ఆయువున్ సిరియు నశించిపోవు మృతి చేకురు. ఐశ్వర్యం నశించాలని ఎవరికైనా కోరిక ఉంటే, ఆయువు తొందరగా తీరిపోవాలనే కోరిక ఉంటే ఈ పనులు చేయాలట. ఎవరికి? సుజనులకు, మంచివారికి, పండితులకు, గురువులకు కీడు చెయ్యాలట. వాళ్ళని తిట్టుకోవడం, ఆయన లేనప్పుడు, గురుగారు లేనప్పుడు చూసుకొని ఆయన బాగా ప్రసాదం తిట్టుకుంటే చాలు, తొందరగా ఆయువు నశిస్తుంది, తొందరగా ఐశ్వర్యం పోతుంది, తొందరగా అన్ని కష్టాలు వస్తాయి, మృతి కూడా వస్తుంది వాళ్ళకి తొందరగా. కాబట్టి మహానుభావులకు ఎగ్గు చేసిన నా కొడుకులు ఇద్దరు చచ్చిపోవడం వల్ల నేనేం బాధపడను, కానీ నాకు వచ్చిన ఒకటే, వాళ్ళు ఏ ఋషుల చేతిలోనో శాపం పొంది చావడం కంటే విష్ణు చేతులు తెస్తే సంతోషిస్తా. ఎందుకంటే బ్రాహ్మణోత్తముల శాపం తిని చచ్చిపోయిన వాడికి స్వర్గానికి వెళ్ళడు, నరకానికి పోతాడు. వాళ్ళని పీడించి ఋషుల శాపం వల్ల నశించిపోతే వాడికి సుఖం ఉండదట. అందువల్ల అలా కంటే విష్ణు చేతిలో చచ్చిపోతే ఎంత పాపపడైనా వైకుంఠం పొందుతాడు. మళ్ళీ భగవంతుడి చేతిలో తెస్తే సంతోషిస్తాం. ఈ మనుషులందరూ కలిసి చావగొట్టేసో, ఋషులు చెప్పించడం వల్ల ఈ వ్యాధాలతో వాళ్ళు చావకూడదు. కొంతలో కొంతనయ్యమంట. అది ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నట్టు వెనకడికి అవడం. లా తెలిసింది కనీసం ఆ రకంగా అయినా, పోతే పోయింది 25 ఎకరాల భూమి. అలాగా కొడుకులు పోతే పోయారు, విష్ణు చేతులు తెస్తే కనీసం వైకుంఠం అని వస్తుందండి ఆవిడ. ఇది కొంత జ్ఞానం అంటారు దీని. ఎవరి చేత శపించబడ్డం కంటే ఇది నయం అనుకోగానే కశ్యపుడు అన్నట్ట, ఇంతి నీవు చేసిన విపరీత కర్మం వల్ల ఇది వచ్చింది, ఇది నీ చేతులారా చేసుకున్న పని, ఎవరు ఏం అనడానికి లేదు ఇప్పుడు. అందుకే నువ్వు ఏడుస్తున్నావు. మాధవు పాద సరోజ యుగ్మ చింతనమును చేసి ఉన్నగుల్చుట చేసియుందగన్. ఇక్కడ నీ కొద్దిలో కొద్ది అదృష్టం ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఏమిటంటే నువ్వు నన్ను సంగమానికి పిలిచిన కాలం భయంకర కాలం సంధ్యాకాలం, ఆ పాపం వల్ల నీకు పుట్టే కొడుకులిద్దరూ విష్ణువు చేతిలో చస్తారు. కానీ ఆ సంగత్యానికి ముందు నేను విష్ణు యాగం చేశాను, అగ్నిహోత్రాన్ని వేల్చా, విష్ణువుని ధ్యానం చేశాను. తదనంతరం నువ్వు కూడా ఏమంటున్నావు, నా కొడుకులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ విష్ణువు చేతిలో చచ్చిపోతే వైకుంఠం పొందుతారని నీకు విష్ణువు మీద భక్తి కుదిరింది. దీనివల్ల నీకు పుట్టి ఇద్దరు కొడుకులు చచ్చిపోయినా అందులో పెద్ద కొడుకైన హిరణ్యకశిపుడి వల్ల మంచి కుమారులు నలుగురు పుడతారు, ప్రహ్లాదుడు, హ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు అని. ఈ నలుగురిలోనూ పెద్ద కొడుకున్నాడే వాడేమవుతాడంటే ముకుంద పద సరోజాత వింజస్త భావుడైన తనయుడు దయం పగలడు అతి ధార్మికుండు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాద పద్మములను నిరంతరము ధ్యానము చేసి ఆ పద్మంలో ఉండే తేను తాగుతాడు, భక్తి అనే అమృతాన్ని గురులుతాడు. అటువంటి తనయుడు ఒకడు పుడతాడు, వాడి వల్ల మళ్ళీ వంశం పేరు తెచ్చుకుంటుంది. ధార్మికుడు పుడతాడు, అంతేకాదు ఘనపుణ్యుడు, ఆ పుట్టేవాడు ఘనపుణ్యుడు అవుతాడు. అన్వయ పావనుడుగు వంశానికి పవిత్రత్వం చేకూరుస్తాడు, నిరంతర హరినామ సంకీర్తనం చేస్తాడు. ఆ పుణ్యతముని వరకీర్తిలతల్ వనజ భవాండోదర మెల్లను నిండగ పర్వు బుధలలా ముండగుటన్. ఆ పుణ్యాత్ముని యొక్క కీర్తి అనే తీగ చూడండి, తీగలు ఉన్నాయి పాదులు, ఆనపాదు పెట్టేవాడు అలా అలా పాకేసి మొత్తం అంతా వెళ్ళిపోతుంది, పుచ్చపాదు పెట్టేవాడు అలా పాకిపోతుంది. ఆ తీగలు ఎలా పాకుతాయో అలాగే ఈ పుణ్యాత్ముడైన ప్రహ్లాదుని యొక్క కీర్తి అనే తీగ మొత్తం బ్రహ్మాండాల్లో వ్యాపిస్తుంది, బ్రహ్మాది దేవతలు మెచ్చుకుంటారు. ఒకప్పుడు నారదుడు కూడా భక్తి అంటే ప్రహ్లాదుడిదే అని పొగుడతాడు, అంత స్థితి వస్తుంది నీకు. అతడు బుధలలాముడు అవుతాడు, అతడి వల్ల వాసుదేవుడు ఆవిర్భూతుడవుతాడు మీ వంశంలో. వామలోచన, అగ్నిలో వ్రేలిస్తే బంగారంలో ఉండే కల్మషం పోతుంది, బంగారంలో కల్తీ ఏదన్నా ఉంటే అగ్నిలో బాగా కరగదీస్తే టిక్కు టిక్కు నాలుగు వాత్తే అందులో చెత్త ఏమన్నా ఉంటే పోతుంది అనమాట, మొత్తం చెత్త అయితే మొత్తం నశిస్తుంది. అలాగే నీ వంశంలో ఇద్దరు అపవిత్రులైన ఆ మహానుభావుడు అగ్ని లాంటి వాడు పుడతాడు కనుక ఈ ఇద్దరు యొక్క అపఖ్యాతి కూడా తొలగిపోతుంది, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వల్ల వచ్చే అపఖ్యాతి తొలగిపోతుంది నీకు.